అంటే ఈ నేననే తలంపుని విచారణ చేసినప్పటికీ విచారణ చేస్తే ఏమవుతుంది, దాని సోర్సులో కదా వెళుతుంది. ఏది నేననే తలంపు, దాని సోర్సులో కదా వెడుతుంది. అంటే నీ హృదయంలో ఉన్నది ఎవడు, దేవుడే. ఆ నేననే తలంపును ఉపసంహరిస్తుంటే, అంటే నేననే బుద్ధిని కనుక లోపలికి ఉపసంహరిస్తుంటే అదేమవుతుంది, ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వెళుతుంది. అంతే కదా. మీరు మీ ఇంటికి భగవాన్ రమణ మహర్షి గారు అంటే ఉండేవారు, ఏమంటే మాకు మోక్షానికి వెళ్ళాలన్నట్టు ఒక అమ్మగారు అన్నారు, నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళిపోవు, మోక్షానికి వెళ్ళిపోతావు అన్నారు. ఏంటి వచ్చిన దాన్ని వెళ్ళిపోవటం ఏంటండి, మీరు అందరూ ఇప్పుడు వచ్చిన దాన్ని వెళ్ళిపోతారనుకోండి, రమణ మహర్షి గారు మంత్రాలు తంత్రాలు ఎక్కువ చెప్పేవారు కాదు, ఇటువంటి మాట చెప్పేవారు. ఏమంటే నాకు మోక్షానికి వెళ్ళాలన్నట్టు ఒక అమ్మగారు, వచ్చిన దాన్ని వెళ్ళిపోను మోక్షానికి వెళ్ళిపోతాం అన్నారు. మీరు అందరూ వచ్చిన దాన్ని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు, మీ ఇంటికి వెళ్ళిపోతారు. అంతేకాదండి, సరిగ్గా ఇక్కడికి ఎక్కడ ఎలా వచ్చారో మళ్ళీ అలాగే బ్యాక్ అయిపోతారు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. అలాగే మీ హృదయంలోంచి నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీ హృదయంలోంచి వచ్చింది. ఆ నేననే తలంపుల నుంచి ఇతర తలంపులు 90 వస్తున్నాయి, వేరే విషయం. అంటే నీవు నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ పంపేస్తే ఏమవుతుంది, దాన్ని పుట్టింది కదా, అది వెళ్ళిపోతుంది. నిజమైన ఇల్లు అట్టున్నది. అంటే ఆ హౌస్కి ఎవడైతే వెళ్ళాడు, ఆ ఇంటికి ఎవడైతే వెళ్ళాడు, మళ్ళీ శవాలను వాడు ముయ్యి అక్కర్లేదు. ఇప్పుడు మన అందరం తలవ శవం మోసుకుంటున్నాం కదండి, అందరికీ తలవ దేహం ఉంది, అందరూ శవం మోసుకుంటున్నాం, అందరూ తలవ శవం మోసుకుంటున్నాం. దీనికి 2 పూటలు అన్నం పెడుతున్నామండి, ఉదయం ఒకసారి స్నానం, సాయంత్రం స్నానం, మళ్ళీ రోగం వస్తే హాస్పిటల్కి తిప్పుతున్నామండి అన్నారండి. ఈ దేహాన్ని చేసే చాకరీ ఎంత అంతా కాదన్నారు రమణ మహర్షి. ఈ శవం చచ్చిపోయే వరకు దీన్ని చాకరీ చేయవలసిందే. ఈ శవానికి మీరు ఎంత చాకరీ చేస్తున్నారో అంత సకం, అందులో సకం మీరు ప్రయత్నం చేసినా మీరు దేవుడు తెలియబడతాడన్నారు. మహాత్మా గాంధీ గారు 3 కోతులు బొమ్మ ఆయన టేబుల్ మీద పెట్టుకున్నారు. అంటే ఒక కోతి ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకుంటుందండి, అంటే చెడ్డ చూడొద్దని. ఒక కోతి ఏం చేస్తుందంటే చెవులు మూసుకుంటుందండి, చెడ్డ వినొద్దనండి. ఏమన్నా ఇంకో కోతి ఏం చేస్తుందంటే నోరు మూసుకుంటుందండి, చెడ్డ మీరు మాట్లాడొద్దని. అంటే మీకు ఏదైనా చెడ్డ మాటలు మీకు చెప్పుకుంటానే మీకు వినాలనుందనుకున్న చెడ్డ మీలో ఉన్నట్టు అర్థం ఉంది, మీలో ఉంది కాబట్టి వినాలనిపిస్తానండి. దాన్ని బట్టి మీకు పెరిగిపోతా ఉంటుందండి ఆ చెడ్డ. ఏమంటే చెడ్డ మీకు చూడాలనిపిస్తానని కూడా, మీ లోపల చెడ్డ ఉంది కాబట్టి మీకు చూడాలనిపిస్తుంది. మీరు పెద్ద పెద్ద సాధనలు విచారండి, డిస్క్రిమినేషన్ ఉండి తర్వాత చూడవచ్చు, ముందు ప్రాథమికంగా ఇది చేయమన్నాడండి గాంధీ గారు. అంటే మీరు చెడ్డ మాటలు వినొద్దు, చెడ్డల విషయాలు కళతో చూడొద్దు, చెడ్డ మాటలు నోటితోటి మాట్లాడొద్దు. అదేండి అంచేది. ఒక ఆత్మ గురించి కానీ, ఒక ఆత్మ గురించి, ఒక చైతన్యం గురించి, ఒక బ్రహ్మ పదార్థం గురించి, భగవంతుని గురించి తప్పించి ఏది మాట్లాడినా రమణ మహర్షి గారు ఆ గొడవలు నీతో మాట్లాడమని ఎవరు చెప్పారు, ఇదంతా నీ మనస్సు చేసే గాడి. అనవసరమైన విషయాలు ఇది రమణ మహర్షి గారితో ఎవరైనా ప్రస్తావించారనుకోండి, అసలు ఈ విషయాలు మాట్లాడమని నీతో ఎవరు చెప్పారు అని అహంకారం అలా చేస్తాను. అంటే అక్కడ కట్ చేసేసారు నేను. అంటే ఏంటి, సబ్జెక్టు తప్పించి, ఆలోచన తప్పించి, అనవసర విషయం ఏదో వచ్చిన అక్కడికి అది కట్ చేసి అక్కడికక్కడ కట్ చేసేవారు. అంటే మనం రోగం వచ్చిన తర్వాత రోగం తగ్గించుకోవటం కంటే రోగం రాకుండా చూసుకోవటం మంచిదండి. మనకు రోగం వచ్చిన తర్వాత మందులు వాడి ఆ రోగం తగ్గించుకోవటం కంటే అసలు రోగం రాకుండా చూసుకోవటం మంచిది. నీకు కోరిక వచ్చిన తర్వాత ఆ కోరిక నిగ్రహించుకోవటం కంటే ఆ కోరిక రాకుండా చూసుకోవటం మంచిది. అది ఇక్కడ చెప్పేదే నేను. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఈ సృష్టి మీద, ఈ అర్థం మీద అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది, అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. అది నేను కాలంతం లేదు, కానీ అరుణాచలేశ్వరుడా నా పట్ల నువ్వు చూపించిన ప్రేమను బట్టి చూస్తే తల్లి ప్రేమ కూడా సరిపోదు భయ్యా. మామూలుగా వ్యవహార రీత్యా చూస్తే తల్లి ప్రేమ గొప్పదే, కానీ నువ్వు నా పట్ల చూపించిన ఎఫెక్షన్, నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ, నువ్వు నా పట్ల చూపించినటువంటి ఆప్యాయతను చూస్తే తల్లి ప్రేమ కూడా సరిపోదు భయ్యా. నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ, నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమ. అటువంటిది అరుణాచలేశ్వరుడా, నీ ప్రేమ అటువంటిది, అతిది నీ ప్రేమ. కనిన జనని కన్నా ఘన దయాదాయక, అంటే తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ గలవాడు అరుణాచలేశ్వరుడా. కనిన జనని కన్నా ఘన దయాదాయక, ఇదే అనుగ్రహము అరుణాచల. ఇట్టిది అయ్యా, నీ ప్రేమ ఇట్టిదా, నీ అనుగ్రహం ఇట్టిదా, నీ గ్రేస్ ఇట్టిదా, నీ దయ ఇట్టిదా, ఇటువంటిది అయ్యా అరుణాచలేశ్వరుడు, నీ ప్రేమ ఇట్టిదా అని అడుగుతున్నాడు. అక్షరమర్మాల్లో అరుణాచలేశ్వరుని అడ్రస్ చేసి నీ ప్రేమని మాటలతోటి వర్ణించలేము, చేతితోటి రాయలేము. అంచేది ఎవడ హృదయానికి వాడికే తెలియాలి. అంటే అనుభవం అనేది మన నోట్లో కలగదు, అనుభవం అనేది మన తలకాయలో కలగదు, అనుభవం అనేది మన చేతుల్లో కలగదు. అని భగవద్ అనుభవం అనేది మన హృదయంలో కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది, మన హృదయంలో కలుగుతుంది. మనకు హృదయం అవసరమే, తెలివితేటలు కూడా అవసరం. తెలివితేటలు అదే బతకడం కష్టం. అయితే ఆ తెలివితేటలు మన హృదయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉందనుకో, డబ్బుతో చెడ్డ చేయొచ్చు మంచి చేయొచ్చు, అదేవిధంగా మనకి ఏదైనా శక్తి ఉంటే చెడ్డ చేయొచ్చు, మంచి చేయొచ్చు. అదేవిధంగా మనకు ఉన్న తెలివితేటలు ఉంటే తెలివితేటలతో చెడ్డ చేయొచ్చు, మంచి చేయొచ్చు. ఇక్కడ రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే, నీకు తెలివితేటలు ఉండటం మంచిదే, తెలివితేటలు లేకుండా ఉంటుందంటే ఉండటమే మంచిది. కానీ ఆ తెలివితేటలతో నీ హృదయంలో ఉన్న భగవంతుని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ తెలివితేటలు అంతకు ఉపయోగించుకో. నీకు భగవంతుడు ఏదైనా శక్తి ఇస్తే ఆ శక్తి నువ్వు సద్వినియోగం చేసుకో. దానివల్ల ఏమొస్తుంది నీకు? పుణ్యం వస్తుంది. పుణ్యం జ్ఞానం సంపాదించుకోవడానికి సహకరిస్తుంది. రెడీగా రమణ మహర్షి గారు, మన హృదయంలో దేవుడు ఉన్నాడని అంటున్నారు కదా, మరి దేవుడు ఉన్నాడంటే మనకు అనుభవంలోకి రావటం లేదు అంటాను. ఈ అలవాట్లు నీ వాసనల యొక్క వేగం వల్ల, నీ తలంపుల యొక్క వేగం వల్ల, నీ అలవాట్ల యొక్క వేగం వల్ల నీకు వస్తువు తెలియటం లేదు. అంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, కానీ నీ అలవాట్లు సరైనవి కావు. నీ ఆలోచన విధానం సరిగ్గా లేదు, ఒక క్రమంగా లేదు, ఒక ఆర్డర్లీగా లేదు. నీ అలవాట్ల యొక్క వేగం వల్ల, నీ ఆలోచనలో ద్వారంలో ఉన్నటువంటి దోషాల వల్ల నీకు ఆ వస్తువు తెలియటం లేదు. కానీ లేకపోవటం వల్ల కాదు, ఉంది. నీ అలవాట్లు నేను బంధించున్నాయి. ఎవరు ఇతరులు కాదు, నీ అలవాట్లు, నీ వాసనలు, నీ తలంపులు నీకు సంకెళ్ళు, అయ్యే నీకు భారాలు. అంటే వాటిల్లోంచి విడుదల నువ్వు కనుక పొందితే వస్తువు నీకు ప్రత్యక్షం అవుతుంది. రమణ మహర్షి గారు ఒక మాట తరచుగా, నువ్వు ప్రత్యక్షంగా ఉన్న వస్తువును అప్రత్యక్షం చేసుకుని దేవుడు లేదంటే ఎవరేం చెప్తారు అన్నారు. ఎంత అద్భుతమైన సమాధానం చూడండి. ప్రత్యక్షం, వస్తువు ప్రత్యక్షంగా ఉంది, దాన్ని నువ్వే నీ అలవాట్లు, నీ దురలవాట్లు దాని వల్ల దాన్ని అప్రత్యక్షం చేసుకుంటున్నావు. ప్రత్యక్షంగా ఉన్న వస్తువును అప్రత్యక్షంగా చేసుకునేది లేదంటే ఎవరు చెప్తాడు దానికి? నీకు ఆరోగ్య సూత్రాలు పాటించకుండా మాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేదంటే దానికి ఎవరేం చెప్తాడు? మీరు ఆరోగ్య సూత్రాలు పాటించడం లేదు, మాకు ఆరోగ్యం లేదంటే ఎవరేం చెప్తాడు దానికి? అలాగే నేను ప్రత్యక్షంగానే వస్తూ ఉంది, నీ అలవాట్లో ఉన్న లోపాల వల్ల దాన్ని అప్రత్యక్షం చేసుకుని లేదనుకున్నావు. అది ఉన్నది ఏదో నువ్వు లేదనుకున్నంత మాత్రమే ఉన్నది లేకుండా పోదు. ఉన్నది ఎప్పుడు ఉంటుంది, ఏది లేదనుకుంటే ఎక్కడికి పోదు. నీ తలం దేవుడు అనేవాడు మన ఆలోచన మీద, మన తలంపు మీద, మన సంకల్పం మీద ఆధారపడి లేదు. ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు, నువ్వు ఉన్నాడనుకున్నప్పుడు ఉంటాడు, లేడనుకున్నప్పుడు కూడా ఆయన ఉంటాడు. అంచేది ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళడు. అంటే మనకేదో కోపం వచ్చినంత మాత్రం దేవుడు ఎక్కడికి వెళ్ళిపోడు. గురికి ఆయన సాక్షి మాత్రుడు, ఆయన చూస్తూనే ఉంటాడు అంటాను. ఆది శంకరాచార్య ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, సూర్యుడిలో చీకటి లేదట్టం, ఆత్మలో అజ్ఞానం లేదట్టం. సూర్యుడిలో చీకటి లేదట్టం, ఆత్మలో అజ్ఞానం లేదట్టం. మరి ఇంక అజ్ఞానం ఎక్కడుందండి? నీ లోపల నిజమైన ఆత్మలో అజ్ఞానం లేదు. సూర్యుడిలో చీకటి ఏ విధంగా అయితే లేదు. కలపాప సూర్యుడికి ఎప్పుడైనా చీకటి చూడాలని బుద్ధి పుట్టిందనుకోండి, ఆయన ఎక్కడికైతే అక్కడే దగ్గర వచ్చేస్తున్నారు. ఇప్పుడు మడికి చీకటి ఎలా ఉంటుందో చూడనవాడు సూర్యుడు అక్కడే పెట్టండి. మనం మామూలుగా సూర్యుని చూడటానికి దీపం కూడా అక్కర్లేదు మనకి, మన ముఖం అటు తిప్పితే సరిపోతున్నాం. దీపం పెట్టుకుని సూర్యుని చూడక్కర్లేదండి, మన ముఖం ఉడికి అటు తిప్పితే సరిపోతున్నాం. అలాగే నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ఉడికి నీ ముఖం అటు అహంకారం వైపు కాకుండా అటు తిప్పితే నీకు తెలుస్తుంది దేవుడు ఉన్నాడు లేదు. ఎందుకంటే అలాగే నీ నిజమైన ఆత్మలో కూడా అజ్ఞానం లేదు. ఇంకా అజ్ఞానం ఎక్కడుందండి? మనసులో ఉంది. ఈ మనసులో ఉంది అజ్ఞానం, మనసులో ఉంది కాబట్టి మాయ అంత ఎక్కడ ఉంది? మనసులో ఉంది. అజ్ఞానం ఎక్కడుంది? మనసులో ఉంది. ఈ రాగద్వేషాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. పూర్వజన్మ సంస్కారాలు, పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ తలంపులు, పూర్వజన్మ బంధాలు అనేవి మన మనసులో ఉన్నాయి. ఇంకా మనకు కొన్ని ఏడు జన్మలు ఎత్తడానికి తగిన సామాగ్రి ఉందండి. ఈ సామాగ్రిని దేవుడి దగ్గర జాగ్రత్త పెట్టలేదు, మన మనసులోనే జాగ్రత్త పెట్టేసేటట్టు. మీకు అర్థమవుతుందండి? అని మనం మాయ అంటే మనసు ఉన్నవాడికి మాయ, మనసు లేకపోతే మాయ ఉందండి. మనసు లేకపోతే మాయ లేదు, మనసు లేకపోతే అజ్ఞానం లేదు, మనసు లేకపోతే చీకటి లేదు, మనసు లేకపోతే పునర్జన్మ లేదు. అంటే ఈ అక్షర మనమాల్లో ఏమని చెప్పాడంటే, అరుణాచలేశ్వరుడు తోటి రమణ మహర్షి గారు, ఓ అరుణాచలేశ్వరుడా, ఈ దేహము భౌతికమైన అగ్నికి ఆహుతి అవ్వకముందే, అంటే ఈ శరీరాన్ని వల్లకాటులోకి తీసుకెళ్ళి కాల్చేయకముందే అరుణాచలేశ్వరుని జ్ఞానాగ్ని పంపించిన అహంభావన కాల్చరా అన్నాడండి. అరుణాచలేశ్వరుడా, ఈ దేహం కాలిపోయిన తర్వాత నీ వల్ల నాకు ఉపకారం ఏంటి? దేహం చచ్చిపోయిన తర్వాత డాక్టర్ వస్తే ఏంటి అని ఉపయోగం? దేహం చచ్చిపోయిన తర్వాత డాక్టర్ వస్తాడనుకున్న డాక్టర్ని ఏం చేసుకుంటాము మనం? అదేవిధంగా అరుణాచలేశ్వరుడు, ఈ దేహం చచ్చిపోయిన తర్వాత, ఈ దేహం భౌతికమైన అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి నన్ను రక్షిస్తానంటే మటుకి ఏమి రక్షిస్తావు నువ్వు? భౌతికమైన అగ్నికి శరీరాన్ని ఆహుతి చేయకముందే నీ జ్ఞానాగ్నిని పంపించు. నీ జ్ఞానాగ్నిని పంపించి నన్ను పవిత్రం చేసి నీ స్వరూపాన్ని నాకు ఈ అరుణాచలేశ్వరుడా, నీ జ్ఞానాగ్ని పంపిస్తేనే కానీ అహంభావం కాదు బూడిదవదు. అంటే శరీరం బూడిదవ్వకముందే నీ జ్ఞానాగ్నిని పంపించి నా మనస్సును కాలి బూడిది చేయి, నా అనుభవాన్ని కాల్చి బూడిచేయి. అంటే నా మనస్సును మాయ చేసి ప్రకృతిలోకి పరిగెత్తిపోతుంది, నా మనసు ఏం చేస్తాను, నేను నిగ్రహించుకుందామని చూస్తున్నాను, దాన్ని కుదిరిగా ఉండమంటాను, ఓరకం ఉండమంటున్నాను, దాని ఏం శబ్దం చేయొద్దు అంటున్నాను, గొడవ పెట్టొద్దు అంటున్నాను, అది ఏం చేస్తాను, నన్ను మాయ చేసి బయటికి వెళ్ళిపోతాను. నా మనస్సు నేను పాపం అందరికీ మనస్సు కుదిరిగా ఉండమని చెప్తారని పాపం మనసును గొడవ చేయకని చెబుతా, అందరూ చెప్తారు నువ్వు గొడవ చేయకు, నువ్వు గొడవ చేయొద్దని మనసు ఎవడ మనసు కాదు చెప్పుకుంటానే ఉంటారు పాపం. అక్కడికి పూజలు చేసి పాపం దేవుడి పట్టణం ఎదురుండ పెట్టుకుని పేట వేసుకుని నానా తెప్పలాలు పెడతారు, దాన్ని తోడి పులి చర్మాలు ఒకటి, మేక చర్మాలు ఒకటి అండి, చేతులు దండ ఒకటి, ఈ చేతులు దండలండి అని లెక్కెట్టుకుని పాపం ఈ తెప్పలన్నీ మనసును కుదిరిగా ఉండమని చెప్పడం కోసం. నా తెలుగు పడుతున్నాను, నేను కుదిరిగా ఉండమని చెబుతున్నాను, ఇప్పుడు అది మాయ చేసేది వెళ్ళిపోతాను గారు నా చేస్తుందా, ఇంతకీ నాకు భావం ఏంటంటే నన్ను ఏ విధంగా అయితే నా మనస్సు మాయ చేస్తుందో నిన్ను కూడా మాయ చేసి ఇలా ఉండరు నా చేస్తుందా, నా మనస్సు నన్ను ఎలాగా మాయ చేసేస్తాను, నా మనస్సు నన్ను ఎలాగా మాయ చేసేస్తాను, కానీ ఇప్పుడు ఈ మనస్సు కూడా అంతా చూస్తా అంటే నిన్ను కూడా మాయ చేసేసి ఇలా ఉంది. ఎవరినండి అరుణాచలేశ్వరం కూడా ఈయన ఎలాగా మాయ చేసేస్తాను అట్లండి, ఎవరినండి రమణస్వామి, ఈ రమణస్వామి ఈ పిల్లకాయని ఎలాగైనా మాయ చేసేస్తాం అట్టి మనస్సు. ఇప్పుడు ఈయన భయం ఏంటంటే అరుణాచలేశ్వరం కూడా తలకిందులు చేసేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే రమణ మహర్షి గారి భయం ఏంటంటే ఈ మనస్సు నన్ను ఎలాగా మాయ చేసేస్తాను, ఈ గొడవ అంతా చూస్తే నిన్ను కూడా మాయ చేసేసి ఇలా ఉంది, ఎవరినండి అరుణాచలేశ్వరుడు నిన్ను కూడా మాయ చేసేసి ఇలా ఉంది. అయితే ముందు జాగ్రత్త కోసం నీకు సలహా చెబుతున్నాను, ఎవరికండి అరుణాచలేశ్వరుడికి, అంచేత నువ్వు ఏం చేస్తావంటే ఈ మనస్సుని నీ విడిచిపెట్టకుండా వెళ్ళిపోకుండా ఉండాలంటే, నిన్ను మాయ చేయకుండా ఉండాలంటే నువ్వు అక్కడక్కడ కూర్చుని బదులు వచ్చి నా మనసునే కూర్చోంటున్నా, నా మనసునే కూర్చుంటే కదుగుతున్నాను ఇంకా, అంటే నువ్వు మనసు నా మనసునే కూర్చోవు, ఎక్కడో 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 చోట నువ్వు కూర్చోవాలి కదా, వచ్చి నా మనసునే కూర్చో, నా మనసునే కూర్చుంటే ఇంకది అది కదలదు, ఇంకా నేను మాయ చేయడానికి వీల్లేదు, అంటే నేను మాయ చేసి తప్పించకపోవడానికి వీల్లేదు, అంటే నువ్వు స్థిరంగా కూర్చో మరి అతీతి కయ్యేది పక్కకు జారిపోతుంది. ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడు చూడండి నువ్వు అతీతి, అంటే నువ్వు నా మనసులో ఎలా కూర్చుంటావు, నువ్వు మృదుగా కూర్చో, స్థిరంగా కూర్చో, నిలకడగా కూర్చో. మన మనిషి గారు చెప్పింది ఏంటంటే నా మనస్సు కదలకుండా నువ్వు మృదుగా కూర్చో, స్థిరంగా కూర్చో, ఎవరి మీద మనసు మీద కూర్చో, నువ్వు మనసు మీద అలా మృదుగా కూర్చో అనుకో, స్థిరంగా కూర్చో అనుకో, అది నిన్ను కూడా మాయ చేసి బయటికి, నిన్ను మాయ చేయకుండా ఉండటం కోసం నీకు సలహా చెబుతున్నాను అరుణాచలేశ్వరుడా, నువ్వు విడిదిగా కూర్చో, స్థిరంగా కూర్చో, నెదలకుండా కూర్చో, అది అణిగిపోయే వరకు కూర్చో. అంటే నువ్వు ఎంచేపు కూర్చోవాలంటే నా మనసు మీద, నా మనసు పూర్తిగా అణిగిపోయే వరకు నువ్వు కూర్చోవాలి, అంటే అది శుభ్రంగా నాశనం అయ్యే వరకు నువ్వు కూర్చోవాలి, దానికి ఏమాత్రం ప్రాణం ఉన్నా నువ్వు తెలిసిపోయావు అనకది, మళ్ళీ దాని ప్రయాణం చేసేస్తుంది, దాని గంతులు అది చేసేస్తుంది. అంటే మనం చనిపోయేప్పుడు అండి మన అన్ని వాసనలు పోగొట్టుకున్నాం అనుకోండి, అన్ని దోషాలు పోగొట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒక చిన్న దోషం మనలో ఉందనుకోండి, ఆ చిన్న దోషం కూడా పురోగమనం తీసుకొచ్చేస్తుంది. అంటే రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే శేషం రాకూడదు అంటున్నారు, అక్కడ శేషం రాకుండా నశించాలి మనస్సు, కొంచెం శేషం మిగిలింది అనుకో ఆ శేషం మళ్ళీ నీకు జన్మని తీసుకొచ్చేస్తుంది, అంటే నిశేషంగా ఈ మనస్సు నశించాలి, అణిగే వరకు ఆ మనస్సు, అణిగే వరకు ఆ మనస్సు, నశించే వరకు ఆ దాని మూలంలో అది అణిగిపోయే వరకు నువ్వు ఈ మనస్సు మీదే కూర్చునుండు, కదలకు, నువ్వు కదలవండి ఇది పక్క జారిపోతుంది, ఏది ఈ మనస్సు పక్క జారిపోతుంది. అంచేది అరుణాచలేశ్వరుడు నువ్వు కుదిరిగా కూర్చోవే, స్థిరంగా కూర్చోవే, మనస్సు ఎంతకాలం అయితే అణగలేదో అంతకాలం అది అణిగిపోయే వరకు నువ్వు నా దగ్గర ఉండు అరుణాచలేశ్వరుడా అని రమణ మహర్షి అనే పెళ్లి కుమార్తె అరుణాచలేశ్వరుని పెళ్లి కుమారుని అని ప్రార్థిస్తాడు. మనస్సులో ఉన్న గుణాలు బయటికి వ్యక్తం అవడం కోసం మ్యాటర్ ఒకటి ఉండాలి, అంటే ఫిజికల్ బాడీ ఒకటి ఉండాలి. బాడీ లేకపోతే ఇప్పుడు కరెంటు ఉన్నా బరువు లేకపోతే మనకు ప్రకాశం రాదు, కరెంటు ఉందనుకోండి కానీ బరువు లేదనుకోండి ప్రకాశం మనకి రాదు. అదేవిధంగా లోపల మైండ్ ఉన్నప్పటికీ మనకి అది ఆ మైండ్లో ఉన్న గుణాలు ఎక్స్ప్రెస్ అవ్వాలంటే బాడీ ఉండాలి. అంటే మైండ్లో గుణాలు ఉన్నాయని చెప్పు, మైండ్లో వికారాలు ఉన్నాయని చెప్పు, మైండ్లో డిజార్డర్ ఉన్నాయని చెప్పు, మైండ్లో ఫార్మినేటర్ ఉన్నాయని చెప్పు, దాన్ని అది బయటికి వ్యక్తి భావం ఉందని చెప్పు, ఇండివిజువల్ అయి ఉన్నని చెప్పు, బాడీ బౌండ్ అయి ఉన్నని చెప్పు, లోపల మదర్ థాట్ ఉన్నని చెప్పు, దానికి ఏదో ఎక్స్ప్రెషన్ వ్యక్తి భావం చూడండి, మనకి ఏదో లోపల ఉండేది కక్కేయాలనిపిస్తుంది కదండి, ఏదో ఒక రోజు నిగ్రహించుకున్న మరుషులను కక్కేస్తూ ఉంటాం, ఏదో ఒక రోజు నిగ్రహం ఎన్ని రోజులు ఉంటుందండి, ఒక రోజు రెండు రోజులు ఉంటుంది, ఈ రెండు రోజులు దాచుకుని మూడు రోజులు కక్కేస్తూ ఉంటారు, ఇంకా అది సమస్య. అలాగే ఈ మైండ్లో ఉన్న గుణాలు ఏమవుతాయంటే అవి బయటికి ఎక్స్ప్రెస్ అవ్వాలంటే దానికి దేహం ఉండాలి, మ్యాటర్ ఉండాలి, మ్యాటర్ లేకుండా స్పిరిట్ వ్యక్తం కాదు. అంటే దానికి పునర్జన్మం ఎందుకు వస్తుంది అంటే అండి, అంటే జీవలక్షణాలు అని చెప్పు శరీరం వచ్చేస్తుంది, ఆ శరీరం ద్వారానే జీవలక్షణాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే జీవలక్షణాలు శరీరం చనిపోకముందే జీవలక్షణాలు కనుక నాశనం అయితే వాడికి కొత్త శరీరం రాదు, అంటే దేహగతమైన నేను ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం మరణించిన వాడు ప్రతివాడు జన్మిస్తాడు, జన్మించిన వాడు ప్రతివాడు మరణిస్తాడు. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, సంసారం అంటే మీ ఇంట్లోని మనుషులు కాదు, మీకున్న అహంకారమే సంసారం అన్నారు. అంటే అహంకారం నుంచే మీ జన్మలు వస్తాయి. మన శరీరం మరణించింది అనుకోండి, మరణించిన తర్వాత కొత్త జన్మ వచ్చాక పరిసరాలు మారతాయి, బంధువులు మారతారు, స్నేహితులు మారతారు, అంతేగాని లోపల అహంకారం మారదు. అంటే నిజమైన సంసారం ఏంటి, అహంకారం. సంసారం అనేది మనుషులు కాదు, సంసారం అంటే మనుషులు కాదు, నీ అహంకారం సంసారం, సంసారం అహంకారం ఉంది. అహంకారం నశిస్తే సంసారం నశిస్తుంది, మనసు నశిస్తే సంసారం నశిస్తుంది. అంతేగాని ఇంట్లో ఉన్న వ్యక్తులు నువ్వు ద్వేషించక్కర్లేదు, అది నీ ప్రార్థన బట్టి సిద్ధమవుతూ ఉంటారు వాళ్ళు. అంటే ఇంట్లో ఉన్న మనుషులు నిన్నేం చేస్తారు, నే నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే మీ ఇంట్లో ఉన్న మనుషులు వచ్చి మీ పీకి పట్టుకుంటారండి, మీకు పట్టుకోరు. మీకు ఇంట్లో ఉన్న వ్యక్తులు మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీకు జ్ఞానానికి అడ్డు రావటం లేదు, మీ అహంభావనే అడ్డు వస్తుంది. అంటే దాన్ని తొలగించుకుంటే మీకు జ్ఞానం కలుగుతుంది. అలాగే భగవంతుడి ఆచార్య స్వాముల వారు ఏమని చెప్పారంటే, శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు, అది అద్భుతం, అది అపూర్వం, అది ఉదాత్తం, అది ఎక్సలెంట్, వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఆయన ఏమని చెప్పారంటే, నీకు కనుక నీకు నిజంగా భక్తి కనుక కుదిరితే, నీకు కనుక భగవద్ అనుభవం కనుక కుదిరితే, మొత్తం నీ సమస్త ఇంద్రియాల ద్వారా కూడా నీకు భగవంతుడే కనిపిస్తాడన్నాడు. నీకు మొత్తం నీ శరీరంలో ఎన్నైతే ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకి దేవుడే కనిపిస్తూ ఉంటాడు. నిజమైన భక్తుడికి అంటే భక్తి వాడికి ఆ భావన కనుక కుదిరితే, ఆ ఈశ్వరుడితో అనుబంధం కనుక కుదిరితే, ఎవరైతే తన హృదయంలో భగవద్ అనుభవం పొందాడో వాడికి ఎన్నైతే ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాల ద్వారా కూడా వాడికి దేవుడే కనిపిస్తూ ఉంటాడు అని ఆచార్య స్వామి వారు చెప్పారు. ఎంత వైభవంగా ఉందో చూడండి. ఇప్పుడు అన్ని ఇంద్రియాలు గారు వాడికి దేవుడే కనిపిస్తూ ఉంటాడని ఆచార్య స్వామి గారు ఒక సందర్భంలో చెప్పారు. ఓ అరుణాచలేశ్వరుడా, నీ మీద నాకు ప్రేమ కలిగి రెడ్డి చేసుకో, నీ మీద నాకు ప్రేమ కలిగి నువ్వు చేసుకోబోతున్నా నాకు బూడని ఆకర్షణలు ఉన్నాయి, నాకు బూడని గొడవలు ఉన్నాయి, నేను చాలా బిజీగా ఉంటున్నాను, నాకు ఈ లోకంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి, ఏది అట్రాక్షన్ లాగేస్తుందో అయ్యో అరుణాచలేశ్వరుడా. అయ్యో నాకు ఒక ఆకర్షణ కాదు, మరి ఎదురుకుండా డబ్బు ఉంది, ఎదురుకుండా అధికారం ఉంది, ఇంకా లోపల అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఒక రకం ఆకర్షణ కాదు, రకరకాల ఆకర్షణలు ఉన్నాయి. నేను ఏది అట్రాక్షన్ ఎలాగ పడిపోతాను, ఏది అట్రాక్షన్ ఎలాగ పడిపోతాను కాదు, నీ అట్రాక్షన్ నాకు చూపించబోయారు అరుణాచలేశ్వరుడు అన్నాడు. అంటే ఏదో ఆకర్షణ నువ్వు నీ మీద ఆకర్షణ నాకు కలిగించవనకు, నీ మీద ప్రేమ నాకు కలిగించవనకు, నీ మీద మనస్సు నిలబెట్టి నువ్వు చేయవనకు, నేను ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతాను ఈ ప్రకృతి ప్రవాహంలో. మనిషి పాడైపోవడానికి ఒక చెడ్డ అలవాటు కాదు, 90 చెడ్డ అలవాట్లు ఉండక్కర్లేదు. మనిషి పాడైపోవడానికి ఒక చెడ్డ అలవాటు చాలు, ఒక దుర్గుణం చాలు. అంచేది ఏంటి, లోకంలో ఒక రకమైన ఆకర్షణ కాదు, 90 ఆకర్షణ ఉన్నాయి, ఏదో ఆకర్షణ నేను కొట్టుకుపోతాను అంటున్నాడు. నీలో సుఖం ఉంది, నీలో సుఖం ఉంది, కానీ అది నా సొంతం అవటం లేదు. నీలో ఉన్న సుఖం నేను సొంతం చేసుకోవాలంటే నీ మీద నాకు ఇష్టం కలిగించాలి, అంతే కదండి. ఇప్పుడు ఎదుటివాడి చేతిలో వాడికి మన మీద ప్రీతి కలిగితేనే వాడి చేతిలో అట్టిపండు ఇస్తాడు మనకు. వాడి మీద మనకు ప్రీతి లేకపోతే అట్టిపండు వాడు ఇవ్వడు. అంటే నీ మీద నాకు ప్రీతి కలగజే, నీ మీద ప్రీతి కలిగితే నీ మీద నాకు ఇష్టం కలగజే. అప్పుడు నీ మీద నాకు ఎప్పుడైతే ఇష్టం కలిగిందో అప్పుడు నీ నా పట్ల నీకు ఏం కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహం కలిగితే అప్పుడు ఏమిటి, నీ సుఖం నాకు ఇచ్చేస్తావు. అంటే నువ్వు ఎటువంటి సుఖాన్ని పొందుతున్నావు, నువ్వు ఎటువంటి శాంతిని పొందుతున్నావు, నువ్వు ఎటువంటి ఆనందాన్ని పొందుతున్నావు, అది కూడా నాకు ఇచ్చేస్తావు. సర్వసాధారణంగా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాడిని మనమంతటి వాడిని చేయాలనిపిస్తుంది. అలా అనిపించవద్దు, అది ప్రేమ కాదు, దొంగ ప్రేమ అది. నీకు అర్థమవుతుంది, నిజమైన ప్రేమ ఏంటంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నాం. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారనుకోండి, మీరు మంచి అభివృద్ధిలో ఉన్నారనుకోండి, మీ అబ్బాయిని కూడా మీ స్థితిలో తీసుకురావడం కోసం మీరు చూస్తారు. జ్ఞాని కూడా అంతే. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞానవుడికి ఆ కుటుంబంలో నలుగురినే ప్రేమించుకుంటాడు, జ్ఞాని సృష్టిని అంతా ప్రేమిస్తాడు. అంటే అది ప్రేమ పరిమితమైంది, అజ్ఞాని ప్రేమ పరిమితమైంది, జ్ఞాని ప్రేమ అంతులేనిది. అది మామూలు దానికి హద్దులు లేవు, ఒక మతమనే కులం అనే దానికి హద్దులు ఉండవు. అంచేది అరుణాచలేశ్వరుడా, నీ ఎందు ప్రేమ కలిగేట్టు నాకు చెయ్యి, నీ మీద నీ నా మనస్సు నీ మీద స్థిరంగా ఉండేటట్టు చెయ్యి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నీ సుఖాన్ని నాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ఏదో ఒంపు కోసం చూస్తూ ఉంటాడు అట. అంటే ఏదో ఒంపు చూస్తే ఆ అమ్మగారికి నాకు ప్రేమగా ఉంది, నేను అమ్మగారంటే నేనంటే ఇష్టంగా ఉందని ఏదో చెప్పడం కోసం ఒంపు కోసం చూసి నీకు అది ఇచ్చేస్తాడు, ఆ మోక్షాన్ని ఇచ్చేస్తాడు. అంటే ఏం చెబుతున్నాడండి, అంటే నీ ఎందు ప్రేమ నాకు కలిగేటట్టు చెయ్యి, నీ ఎందు నాకు రమణ మహర్షి గారికి మోక్షం ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదని మనం అందరం అరుణాచలేశ్వరమే దెబ్బలాడతామని ముందే జాగ్రత్త పడుతున్నాడు అండి. అంటే నీ ఎందు నాకు ప్రేమ కలగజేయి, ప్రేమ కలగజేసి నువ్వు అప్పుడు నాకు నీ సుఖాన్ని నాకు ఇచ్చేయి. రమణ మహర్షి గారికి అంత సుఖేంతకే ఆయనకెందుకు ఇచ్చావంటే నన్ను ప్రేమించాడు కాబట్టి ఇచ్చానని చెబితే గొడవ ఉన్నది. నీవు లోకంలో నిష్ఠురాలు రావు, లోకంలో నీకు ఇంకా ఏదో ఉంపు కోసం ఏదో ఉంపు కోసం అరుణాచలేశ్వరుడికి ఏదో ఉంపు ఉండాలని అనుగ్రహించడం కోసం. అయితే అది ఉంపు ఏంటంటే నీ మీద నాకు ప్రేమ కలిగేట్టు చేసి నీ సుఖాన్ని నాకు ఇచ్చే, నీ శాంతిని నాకు ఇచ్చే, నీ ఆనందాన్ని నాకు ఇచ్చేయి. ఈ ఆనంద ఈ ఆనందాన్ని కలిగేటట్టు చేయి. మనిషికి అంతకంటే ఏం కావాలండి? నిజమైన ఆనంద సముద్రం, హృదయంలో ఉంటే ఆనంద సముద్రం, హృదయంలో ఉంటే శాంతి సముద్రం, హృదయంలో ఉంటుండే కాంతి సముద్రం, హృదయంలో ఉంటుండే ఆ శాంతి తరంగాలు ఒకసారి విజృంభించి సహస్రాలయం కనుక వస్తే ఆ శాంతి సముద్రం, ఆ సుఖ సముద్రం, ఆనంద సముద్రం పొంగి సహస్రాలయం కనుక వస్తే అవి దేవుడి కనిపించినా దేవుని చూడాలన్నదట్టు నటు ఉన్నదట్టు నీ సుఖ సముద్రం. ఆ సముద్రంలో ఉప్పు ఉంది, బాహ్యంగా నీకు కనిపించే సముద్రంలో ఉప్పు ఉంది, హృదయ సముద్రంలో ఉప్పు కాదు సుఖం ఉంది. ఆ సుఖ సముద్రం పొంగి నీ శిరస్సును ముంచినప్పుడు బాహ్యంగా వచ్చి దేవుడు కనిపించినా వాడిని కళ్ళు తిరిగి చూడాలనిపించదు, ఇష్టం లేకపోవడం కాదు అని చూడాలనే నీకు అనిపించదు. అటువంటి సుఖ సముద్రం నీలో ఉంది. ఆ సుఖ సముద్రం పొంగటానికే, సుఖ సముద్రం ఆ శాంతి సముద్రం పొంగటానికే నీకు ఈశ్వరు అనుగ్రహం అవసరం. అంటే నీ అనుగ్రహంతో నన్ను కప్పు, నీ అనుగ్రహంతో నన్ను దీవించు, నీ అనుగ్రహంతో నన్ను నీ స్వరూపాన్ని నాకు ఇయ్యి. నీ అనుగ్రహం నాకు దొరకలేదు, నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వలేమనుకో, నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వలేదనుకో నీ సుఖం కూడా నాకు రాదు, నీ శాంతి కూడా నాకు దొరకదు. అరుణాచలేశ్వరుడ పూర్వండి అనేక మంది భక్తులు వచ్చారు. అరుణాచలేశ్వరుడు యొక్క ఔన్నత్యం, అరుణాచలేశ్వరుడు యొక్క ఘనత అనేక గొప్ప గొప్ప మాటలతో కవిత్వాలతో చెప్పారు. నేను చదువుకున్న చదువు తక్కువ, నాకు పాండిత్యం లేదు, ఇది చిన్న చిన్న మాటలతో నేను స్తోత్రం చేస్తున్నాను. అంటే ఈ స్తోత్రం ఎలా ఉందంటే పాలు తాగిన తర్వాత, కాఫీ తాగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు ఇస్తే నోటికి ఎలా ఉంటుందో నా కవిత్వం కూడా నీకు అలాగే ఉంటుంది. ఏదో చేయి నాకు, మరి నాకు చేతకాలను నేను ఎక్కడ చేయగలను? నాకు చేతలేని మాటలతోటే నీకు చెబుతున్నాను. అంటే నన్ను అనుగ్రహించి జీవించు, నన్ను అనుగ్రహించి జీవించు. ఎవడో ఒక రమణ మహర్షిని ఉద్ధరించామని చేతులు కడిగేసుకోకం, నా పని పూర్తి అయిపోయింది అనుకోకం. ఎవరైతే నేను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే నీ కరుణ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే నీ దర్శనానికి వస్తున్నారో, రమణ మహర్షిని ఎలా అయితే ఉద్ధరించావో వాళ్ళు కూడా ఉద్ధరించి, వాళ్ళని కూడా ఆశ్రయించి, వాళ్ళు కూడా జ్ఞానసింహాసనం మీద కూర్చోబెట్టి అరుణాచలేశ్వరుడా, ఏదో ఒకటి పూర్తి చేసాం, ఒకటి పని పూర్తి చేసాం, ఒకటి రోగం తగ్గించేసాం, మిగతా రోగాలు నాకెందుకు అలా అనుకోకు. మిగతా వాళ్ళ రోగాలు కూడా తగ్గించు. ఎవరికో ఒక అశాంతి, ఒకటికి అశాంతి పోగొట్టాను, మిగతా వాళ్ళ అశాంతి కూడా నాకెందుకు అనుకోకు. మిగతా వాళ్ళ అశాంతి కూడా పోగొట్టినాము. అరుణాచలేశ్వరుడు, నా శరీరం పోయినా పర్వాలేదు, నువ్వు చిరకాలం కలకాలం ఉండు, ఎందుకంటే నా శరీరం పోయినా పర్వాలేదు, నువ్వు మటుకు స్థిరంగా ఉండు. ఎంచేది నువ్వు అందరినీ ఆశీర్వదించాలి, అందరినీ ఆశీర్వదించాలి, జ్ఞానుడిగా తయారు చేయాలి. నీ స్వరూపం వాళ్ళకి ఇవ్వాలి అరుణాచలేశ్వరుడా. నువ్వు కానీ నీ దగ్గర గుణం ఉంది, పైకి ఏం మాట్లాడవు, పైకి రాయిలాగా ఉంటావు, పైకి కొండలాగా ఉంటావు, పైకి గిరిలాగా ఉంటావు, ఏమీ తెలియనట్టు ఉంటావు, పైగా స్థిరంగా ఉంటావు, నడవు, మాట్లాడవు, ఏం చెయ్యవు, నడిచేది లేదు, ఇచ్చేది లేదు, కూర్చుని లేదు, పైగా ఎలా చూస్తున్నావు, కొండ రూపంలో ఉన్నావు. నీ దగ్గర గుణం ఉందవయ్యా, ఎవరికి ఏది చేసినా రహస్యంగా చేసేసి అలవాటు నీకు ఉంది. అరుణాచలేశ్వరుడి దగ్గర గుణం ఉండటండి, ఎవరికి ఏది చేసినా, ఎవరిని అనుగ్రహించినా పక్కోడు కూడా తెలియనివ్వటం. ఇప్పుడు ఎల్లమ్మగారిని అనుగ్రహిస్తున్నాడు అనుకోండి, ఆ పక్కమ్మగారు కూడా అరుణాచలేశ్వరుడు వీడికి అనుగ్రహించినట్టు తెలియని, అది నేచురల్. అంటే అది మంచి చెడ్డది వదిలేని వాడిని అరుణాచలేశ్వరుడు బుద్ధట్టు ఉండదని కొంతమంది అంటాడు, చూడవాడు బుద్ధట్టు ఉండదని. అలాగే అరుణాచలేశ్వరుడు నేచురది, మంచి చెడ్డ వదిలేని ఆ దేవుడు నేచర్ అట్టండి. ఎవరినైతే అనుగ్రహిస్తున్నాడో ఆ పక్కోడు కూడా తెలియని ఉండటండి. అంటే నీకు రహస్యంగా చేశారు, పని బాగానే చేస్తావు, పని చేయటంలో పొరపాటు ఏం లేదు, కానీ నీ దగ్గర గుణం సైలెంట్గా చేస్తావు, ఆ పక్కోడు కూడా తెలియనివు. నువ్వు చేసే పని ఏదో గడబడగా చేయు, అట్టహాసంగా చేయు, ఆడంబరంగా చేయు, నన్ను నెమ్మదిగా సైలెంట్గా చేసుకుపోతావు. కానీ నేను పొరపాటు చేస్తున్నాను, నువ్వు సైలెంట్గా చేసే పని అందరికీ తెలియజెప్పేస్తున్నాను నేను. అరుణాచలేశ్వరుడు రహస్యంగా చేస్తాడు, గడబడేం చేయడు. అరుణాచలేశ్వరుడు చేసే పని అంత రహస్యంగా చేస్తాడని వర్షం అందరికీ వ్యక్తం చేసేస్తున్నాను. నేను నీ వ్యక్తం చేయటం కూడా నీకు ఇష్టం ఉన్నదన్న సంగతి నాకు తెలుసు. నీకు ఇష్టం లేని పని చేస్తున్నందుకు నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడు. ఓ అరుణాచలేశ్వరుడా, నన్ను క్షమించవయ్యా, నేను తప్పు చేస్తున్నాను. నువ్వు నీ యొక్క గొప్పతనం ఇతరులకి చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నీ వల్ల ఎవరికైనా ఉపకారాలు జరిగితే ఆ ఉపకారం అరుణాచలేశ్వరుడు జరిగిందని చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం ఉండదన్న సంగతి నాకు తెలుసు. అలా చెప్పడం వల్ల కూడా నీకు కష్టంతో వస్తుందని తెలుసు. కానీ నువ్వు రహస్యంగా చేసి పని 10 మందికి అర్థమయ్యేలా చెబుతున్నాను అయ్యా. ఈ నేను చేసే పని నీకు ఇష్టం ఉండదని తెలుసుకుండా ఇది నేను చేస్తున్నాను, తెలుసుండే చేస్తున్నాను ఈ పని అంటే నువ్వు మరో రకంగా అనుకోవద్దు. నన్ను క్షమించి, నన్ను ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడా. ఈ జీవలక్షణాలను హరించవయ్యా, ఈ జీవలక్షణాలని హరించవయ్యా అరుణాచలేశ్వరుడా. ఒకవేళ నాలో ఏమైనా దోషాలు ఉంటాయేమో అరుణాచలేశ్వరుడా, నాలో ఏమైనా దోషాలు ఉంటాయేమో. ఇప్పుడు రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుడు అంటే మందువు నువ్వే, సరసమయం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు మందు రాసిస్తారు, మందు రాసిచ్చి 10 కోట్లు కొనుక్కోని అంటారు. కొనుక్కోవడం రమ మనిషి ఏమంటున్నాడు, ఈ కొనుక్కోవడాలు నా దగ్గర కుదరవు, నువ్వు మామూలుగా డాక్టర్లు నువ్వే మందువు నువ్వే అంటున్నాడు. అరుణాచలేశ్వరుడు ఏమంటున్నాడు, డాక్టర్ నువ్వే మందు నువ్వే, నాకు ఏ రోగం ఉందో నువ్వు చెప్పాలి, ఆ రోగం తగ్గడానికి మందు నువ్వు ఇవ్వాలంటున్నాడు. గొడవ చేసి పడేస్తున్నాడు అండి ఇక్కడ. మళ్ళీ నన్ను కొట్లంట తెప్పుకున్నావు, నువ్వు రాసి ఇవ్వటం మళ్ళీ కొట్లంట తెప్పుకో అరుణాచలేశ్వరుడా, నాకు ఏ రోగం ఉందో నువ్వే చెప్పాలి, ఆ మందు కూడా నువ్వే ఇవ్వాలయ్యా, నువ్వు నువ్వు డాక్టర్లు నువ్వే, వైద్యుడు చేసే పని నువ్వే చేయాలి, ఆ మందు చేసే పని కూడా నువ్వే చేయాలి అరుణాచలేశ్వరుడా. అంతేకదా, ఈ రెండు నువ్వే చేయి, ఈ రెండు కూడా నువ్వే చేయవలసిన పని నీ మీద ఉండవయ్యా అరుణాచలేశ్వరుడా. అంచేత అంచే నన్ను అంటే నాలో ఏదైనా దోషం ఉందనుకో, అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వెళితే నీకు ఫలానా రోగం ఉందని డాక్టర్ గారు చెప్తారు, చెప్పేసి ఆ డాక్టర్ గారు రోగం తగ్గి విధానం చెబుతారా, వెళ్ళిరమ్మంటారా, వెళ్ళిరమ్మంటారండి, వెళ్ళిరమ్మంటారండి. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, ఈ రోగం పశ్చిమ ఎలా చేయి, ఈ మందు ఎలా వాడు నీకు తగ్గుతుందని చెప్తారు. అలాగే నాలో నిజం లేదనో దోషం ఉందనుకో, వెళ్ళిరా అంటే ఆ డాక్టర్ గారు పేషెంట్ని చూసి వెళ్ళిరా అంటే ఎలా ఉంటుంది, నువ్వు అటువంటి పేరు చేసిన వాళ్ళతో సమానమే. అలా వెళ్ళిరా అనక అరుణాచరిస్తాడా, నాలో ఈ పలు ఏదైనా దోషం ఉంటే ఆ దోషం ఎలా తొలగాలో నువ్వే చేయాలి, ఆ దోషాన్ని నువ్వే తొలగించాలి, మళ్ళీ ఆ దోషాన్ని తొలగించి సుగుణాలతో నన్ను అలంకరించాలి. అది చెడ్డ గుణాలు కానీ నాలో ఉంటే చెడ్డ గుణాలు ఉంటే ఎల్లిరా అనుకున్నాం, ఆ చెడ్డ గుణాలు తీసేసి మంచి గుణాలతోటి నన్ను అలంకరించవయ్యా, మంచి గుణాలతోటి నన్ను అలంకరించు. నన్ను అలంకరించినప్పుడు మనం ఏదైనా కురికి చీమ్ కడతాం అనుకోండి, చీమ్ తీసేసి వదిలేదు మళ్ళీ దాన్ని శుభ్రంగా స్పిరిట్ పెట్టి కడిగి మరి కట్టు కడతారు. అదేవిధంగా నాకు ఏదైనా చెడ్డ గుణాలు ఉంటే తొలగించి మంచి గుణాలు ఆ చెడ్డ గుణాల స్థానంలో మంచి గుణాలు ఏర్పరచు. ఇంచిన గుణము జ్ఞానము కాదు, బాగా అర్థం చేసుకుని, గుణము జ్ఞానం కాదు, కానీ జ్ఞానం సంపాదించడానికి గుణం ఉపయోగపడుతుంది. జ్ఞానం ఆత్మలో ఉంది, గుణం మనసులో ఉంది, గుణము మనసులో ఉంది, గుణము జ్ఞానము కాదు, కానీ జ్ఞానాన్ని సంపాదించడం కోసం గుణం ఏం చేస్తుంది, సహకరిస్తుంది. అంటే మంచిగా ఉండమని చెబుతారు మీకు అందరూ, చెడ్డగా ఉంటే మనకు నష్టమేంటి, అంటే మంచిగా ఉంటే మనలో ఉన్న మంచితనం భగవంతుని తెలుసుకోవడానికి సహకరిస్తుంది, చెడ్డతనం మనకు సహకరించదు, పాడు చేస్తుంది. అంటే మంచి గుణాలు ఎందుకంటే భగవంతుని తెలుసుకోవడానికి సహకారం చేస్తాయి కాబట్టి మంచి గుణాలు, అంటే చెడ్డ గుణాలన్నీ తీసేసి మంచి గుణాలు నాలో ఉండేటట్టు నువ్వు అనుగ్రహించవయ్యా. నాలో చెడ్డ గుణాలు తీసే బాధ్యత నీదే, మంచి గుణాలు నాకు కలిగేటట్టు చేసేది నువ్వే, నన్ను అనుగ్రహించవలసిన బాధ్యత అంతా నీదే, అంతా నువ్వే చూసుకో అరుణాచలేశ్వరుడా. నాకు గతి ఒకటే, శరణాగతి ఒకటే, గతి నాకున్న గతిలో ఒకటే, నాకు శరణాగతే, నాకు స్నేహితులు లేరు, నాకు బంధువులు లేరు, నాకు అనుచరులు లేరు, నాకు ఎస్ఎస్ఎం నానేవాడు ఇక్కడ ఎవడం లేరు, నేను నన్ను ఇంత దూరం ఇక్కడికి వచ్చాను, నాకు ఎవడనే వెనకాల స్నేహితులు సపోర్ట్ ఉందనుకుంటున్నాయేమో, బంధువులు సపోర్ట్ ఉందనుకుంటున్నాయేమో, నాకు అండబలం లేదు, నాకు అర్ధబలం లేదు, నువ్వే నాకు బలం, నువ్వే నాకు శాంతి, నువ్వే నాకు సుఖం, నువ్వే నాకు సపోర్ట్ అయ్యే, బయట నాకేమో సపోర్ట్ లేదు, నాకు గతి, నాకేమైనా ఆస్తి ఉంటే నువ్వే ఆస్తి, అంటే నాకేమైనా అంగబలం అర్ధం బలం లేదవయ్యా, నువ్వు ఎక్కడ ముంచినా నీటిలో ముంచినా నీళ్ళలో ముంచినా బాధ్యత నీదే. అరుణాచలేశ్వరుడని తన శరణి ఈ రమణ మహర్షి అనే పెండు కుమార్తె అరుణాచలేశ్వరుడనే పెండు కుమారుని శరణి వేడుకుంటుంది. ఇక ఏమనుకుంటుంది, శరణి వేడుకుంటుంది, ఈ లోకంలో నాకు నువ్వు తప్పించి ఈ లోకంలో నాకు పొందదగిందంటూ ఏమీ లేదు. ఇక్కడ నువ్వు శరణాగతి చూపిస్తున్నాడు, నువ్వే నాకు సాధన, నువ్వే నాకు గమ్యం, అంటే భౌతికమైన ఏమి కూడా నేను అడగవలసిన పని లేదు, నాకేం అక్కర్లేదు కాబట్టి, నువ్వే సాధన, నువ్వే గమ్యం, అరుణాచలేశ్వరుడా ఈ బిడ్డను ఆశీర్వదించవయ్యా, నీ అనుగ్రహం అనే దుప్పటితోటి నన్ను కప్పవయ్యా అరుణాచలేశ్వరుడా అని రమణ మహర్షి అనే పెండు కుమార్తె అరుణాచలేశ్వరుడనే పెండు కుమారుణ్ణి ప్రార్థిస్తుంది.
శివ అరుణాచల శివాయ జై జై శివ శివ అరుణాచల శివాయ జై జై శివ శివ అరుణాచల శివాయ జై జై శివ శివ అరుణాచల శివాయ జై 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 శివ శివ అరుణాచల శివాయ ఓ థ్యాంక్ యూ.
ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున అరుణాచల దీపోత్సవ కార్యక్రమం. అరుణాచలం అంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం, దాన్ని తిరువన్నామలై అని పిలుస్తారు. అరుణాచలానికి జ్ఞానాచలం అని ఒక పేరు ఉంది, అంటే జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం అని. ఆ ఊరి పేరు అరుణాచలం, అక్కడున్న కొండ పేరు అరుణాచలం, అక్కడున్న దేవుడి పేరు అరుణాచలం. ఈ అరుణాచలం యొక్క క్షేత్ర మహత్యం స్కాంద పురాణంలో వ్యాసుడు వివరంగా వివరించాడు. రమణ మహర్షి గారికి ఈ జ్యోతి ప్రజ్వలనకి ఏమి సంబంధం లేదు. అంటే అరుణాచలం అనేది ఇప్పుడు మన ఆంధ్రదేశంలో తిరుపతి కాళహస్తి ఎలా ఉందో అలాగే గొప్ప పుణ్య మన భారతదేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలు అసలు రమణ మహర్షి గారితో సంబంధం లేకుండానే అది గొప్ప క్షేత్రం అరుణాచలం. ఈ ప్రపంచం అంతా ఏమిటి, నేచర్ అంతా పంచభూతాలు, పంచభూతాలతో మనకి ఈ నేచర్ ఏర్పడింది. ఒకటి గాలి, నిప్పు, నీరు, ఆకాశము, భూమి, ఈ పంచభూతాలని పిలుస్తారు. ఈ పంచభూతాలకి పంచ శివస్థలాలు ఉన్నాయి. అంటే ఒక్కో భూతానికి ఒక్కో లింగం రిప్రజెంట్ చేస్తుంది. పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. అందులో కాళహస్తి మన ఆంధ్రప్రదేశంలో ఉన్నది, దాన్ని వాయులింగము అంటారు. అంటే గాలికి సంబంధించినటువంటి సంకేతం, అది దాని వాయులింగము అంటారు. కంచి ఉంది, కంచిలో కూడా శివలింగం ఉంది, అది పృథ్వీలింగము. అగ్ని తిరువన్నమలై అరుణాచలం అగ్నిక్షేత్రం, అంటే జ్యోతిక్షేత్రం. అది నీరికి శ్రీరంగం దగ్గర జంబుకేశ్వరం అనే ఒక శివలింగం ఉంది, అది జలలింగం అంటారు దాన్ని. ఆకాశానికి చిదంబరం, అది దానికి సంకేతం. ఈ అరుణాచలం అనేది వైభవం మీరు చదవాలంటే మీరు స్కాంద పురాణం చదవాలి. స్కాంద పురాణంలో ఒక మాట చెప్పాడు అరుణాచలం గురించి వ్యాసుడు. మనకు శరీరం ఉంది, మన శరీరంలో మన శరీరం అంతా గుండె వ్యాపించలేదు. అంటే మనకు రక్తాన్ని పంపు చేసేది హార్ట్, హార్ట్ బ్లడ్ను పంపు చేస్తుంది మనకి. అంటే మన దేహంలో బ్లడ్ను పంపు చేసే హార్ట్ ఏ స్థానంలో ఉందో ఈ భూమికి ఆ స్థానంలో అరుణాచలం ఉందని స్కాంద పురాణంలో చెప్పారు. అంటే మనిషికి హార్ట్ ఎటువంటిదో ఈ పుణ్యక్షేత్రాలన్నింటిలోకి అరుణాచలం అటువంటిదని. కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి వస్తుంది, తిరువయూరులో జన్మిస్తే ముక్తి వస్తుంది. మనకు మోక్షం కావాలంటే అరుణాచలంలో మరణించక్కర్లేదటండి, అరుణాచలంలో పుట్టక్కర్లేదటండి. అరుణాచలాన్ని స్మరించుకుంటే చాలు మోక్షం వస్తుందని. అంటే మనం ఎక్కడ కూర్చున్నా, తిరుగులో కూర్చున్నా, విశాఖపట్నంలో కూర్చున్నా, మన మానసికమైన అనుబంధం పెట్టుకుని అరుణాచలంతో, అరుణాచలంతో మెంటల్ కాంటాక్ట్ పెట్టుకుని అక్కడ కొండను కనుక మనం ధ్యానం చేస్తుంటే మనకు మోక్షం వస్తుందని. ఇది రమణ మహర్షి గారు చెప్పింది కాదు, వ్యాసుడు చెప్పింది, శాంత పురాణ అంతర్గతం ఇది. వ్యాసుడు ఎలా రాశాడు, అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం వస్తుందని రాశాడు. ఎంతో కష్టపడితేనే మోక్షం రావటం లేదు, ఇక్కడ కూర్చుని అరుణాచలం తలపెట్టుకుంటే మోక్షం వస్తుందంటే యటకారంగా అడిగాడు రమణ మహర్షి గారు. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం ఇస్తానని ఈశ్వరుడు చెబుతున్నాడు, ప్రశ్నించడానికి నువ్వే ఇవ్వడవయా అన్నాడు. అరుణాచలాన్ని స్మరిస్తే నీకు మోక్షం వస్తుందని ఈశ్వరుడు ఆజ్ఞ, అది ప్రశ్నించడానికి నువ్వు నేను సరిపోం అని ఆ ప్లేటర్ గారికి రమణ మహర్షి గారు సలహా చెప్పారు. బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి వివాదం వస్తే ఎవరు గొప్ప అంటే, వాళ్ళిద్దరికీ వివాదం వస్తే ఎవరు తీర్చగలరు? అందుచేత ఈశ్వరుడు ఏం చేశాడంటే, శివుడు ఒక జ్యోతి రూపంలో ఈ రోజున ఒక జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. అప్పుడు ఏమని చెప్పాడంటే, మీరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు, నా మొదలు నా చివర ఎవరైతే చూసి వస్తారో, ఎవరు చూసి ముందు ఎవరు వస్తారో వారు మీరు అధికులు అని చెప్పాడు. ఇక్కడ కథ కాదు ముఖ్యం మనకి. బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి మొదల చివర అందలేదంటే మన హృదయంలో ఉన్న భగవంతుడు మన మాటకి మనస్సుకు అందడని అర్థం. హృదయంలో దేవుడు ఉన్నాడు, కానీ మన మాటకి అందడు, మన మనస్సుకి అందడు, మన ఇంద్రియాలకి అందడు. మన ఇంద్రియాలకి అందనంత మాత్రం చేసి దేవుడు లేడని అనుకోకూడదు, మూర్ఖత్వం అది. మన హృదయంలో దేవుడు ఉన్నమాట నిజం. భగవంతుడు ఎలా ఉంటాడంటే మనలాగా ఆడంబరంలాగా ఉండడు, మనలాగా స్థూల బుద్ధితో ఉండడు, బాగా సూక్ష్మాతి సూక్ష్మంగా బాగా సటిల్గా ఉంటాడు. అంటే అందరి హృదయాల్లోనూ ఉంటాడు, మన సూక్ష్మంగా ఉంటాడు. ఆ సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి ఆయన తెలుసు కళ కనపడ్డు కాబట్టి లేడనుకుంటున్నాం, ఇదే మాయ. అప్పుడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఆ జ్యోతి యొక్క మొదలా చూడలేకపోయారు, చివర చూడలేకపోయారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఏమన్నారంటే మేము పూజ చేసుకోవాలి, నువ్వు మామూలుగా రూపం ధరించాలి అంటే గిరి రూపం ధరించాడు, అక్కడ కొండ రూపం ధరించాడు. అక్కడ అరుణాచలంలో గుళ్ళో ఉన్న దేవుడి కంటే కొండ రూపంలో ఉన్న దేవుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ముందు కొండ రూపం ధరించాడు, ఆ జ్యోతి రూపాన్ని ఉపసంహరించి కొండ రూపం ధరించాడు. అప్పుడు విష్ణుదేవుడు ఏమన్నాడంటే ఇంత కొండను మేము ఎక్కడ పూజించగలమయ్యా, పెద్ద కొండ అక్కడ మా మేము పూజించటానికి అనుకూలంగా నువ్వు తయారవ్వాలి, ఇంత కొండను మేము ఎక్కడ పూజించగలము, విష్ణు అన్నాడు. అప్పుడు లింగ రూపం ధరించాడు, తొలి లింగం ఆదిలింగం అరుణాచలం. పరమేశ్వరుడు మొట్టమొదటి లింగ రూపం ధరించింది అరుణాచలంలోనే. అంటే మీరు భారతదేశంలో ఏ శివాలయానికి వెళ్ళినా ప్రతి గుడి వెనకాల మీకు అరుణాచలం కథే ఉంటుంది. లింగం అంటే గుర్తు అని అర్థం. అంటే లింగానికి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, అసలు ఆకారం లేకుండా ఉంటుందంటే ఆకారం లేకుండా ఉండదు, ఏదో కనిపిస్తూ ఉంటుంది మన కళ్ళకి. అంటే దేవుడు ఉన్నాడు మీకు గుర్తు కోసం, లింగం అంటే దేవుడు ఉన్నాడు మీకు గుర్తు కోసం ఆ లింగాన్ని మనం ఆరాధిస్తాం. ఆ లింగాన్ని ఆరాధించినప్పుడు మనం చేసే పూజ, మనం చేసే జపం ఆ దేవుడికి అందుతుంది. ఇంకేదంటే మనం ఆ లింగ ఆ రాయిని మనం పూజ చేసేటప్పుడు రాయిని పూజ చేయము, దేవుడనే పూజ చేస్తాం. ఒకటి మటుకు మీరు మర్చిపోకుని మన భావనకు కూడా శక్తి ఉంది. మన శరీరానికి ఏ విధంగా అయితే శక్తి ఉందో మన భావనకు కూడా శక్తి ఉంది. భావనా బలం అంటారు. మీరందరూ బాగుపడాలి, అభివృద్ధిలో ఒక రావాలి, నేను భావన చేస్తూ ఉంటాను అనుకోండి, నా భావనా బలం మీ మీద పనిచేస్తుంది. ఇప్పుడు విష్ణువు కోరిక ప్రకారం, బ్రహ్మదేవుడి యొక్క కోరిక ప్రకారం ఆయన లింగ రూపం ధరించాడు. ఎందుకు ధరించాడు? పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉండటం కోసం ధరించాడు. రెండు గుళ్ళు ఉన్నాయి అక్కడ. టౌన్ సెంటర్లో ఉన్నది అరుణాచలేశ్వరుడు విష్ణు ఆరాధించినది, ఆడి అన్నామలయలో గుళ్ళు ఉన్నది బ్రహ్మదేవుడు అర్చన చేసింది. అరుణాచలం కథలో మనం అక్కడ కలిసి వచ్చి అదృష్టం ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తారన్నారు. ముగ్గురు దేవుళ్ళు ఎవరంటే బ్రహ్మదేవుడు కనిపిస్తాడు, విష్ణుదేవుడు కనిపిస్తాడు, శివుడు కనిపిస్తాడు. అంటే ఒకే చోట మనం ముగ్గురు దేవుళ్ళు చూడవచ్చు అరుణాచలం యొక్క స్టోరీలో. అంటే ముగ్గురు దర్శనమిస్తున్నారు మనకి అని కంచిపీరాధిపతి ఒకసారి అరుణాచలం గురించి మాట్లాడుతూ కంచిపీరాధిపతి ఒక మాట చెప్పారు. బ్రహ్మదేవుడి యొక్క విష్ణుదేవుడి యొక్క అహంకారాన్ని పోగొట్టడం కోసం వెలిసినటువంటి క్షేత్రం. అంటే రమణ మహర్షి గారి అక్షర మనమాలలు ఏమని చెప్పారంటే, ఓ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహంకారము నిర్మూలించు అరుణాచల. ఎవరైతే అరుణాచలం స్మరిస్తారో వాళ్ళ యొక్క అహంకారం క్రమేణా తొలగించబడుతున్నారు అని అక్షర మనమాలలో చెప్పారు. రమణ మహర్షి గారు 16 సంవత్సరం వయసులో ఉండగా, ఆయన మధురలో ఉండగా ఈ అరుణాచలం యొక్క పేరు విన్నారు. అరుణాచలం అనేది ఒక ఊరు పేరు, ఆయనకి జన్మాంతరంలో సంబంధం ఉంది. అరుణాచలానికి రమణ మహర్షి గారికి జన్మాంతరంలో ఏదో సంబంధం ఉంది. మీ మీద నాకు ప్రేమ కలగాలన్నా, నాకు మీ మీద ప్రేమ కలగాలన్నా జన్మాంతరంలో అనుబంధం లేకపోతే కలగదని కాళిదాసు చెప్పాడు. శంకరాచార్యుల వారికి ఆది శంకరాచార్య వారికి కాశీ అంటే బాగా ఇష్టం. అలాగే ఒక మహాత్ముడికి ఒక క్షేత్రం బాగా ఆకర్షించింది. ఏదైనా ఒకటే, దేవుడు ఒక్కడే, కానీ ఒక్కొక్క మహాత్ముడిని ఒక క్షేత్రం ఆకర్షిస్తూ ఉంటుంది. అత్యంత ప్రీతి కాశీ అంటే ఆచార్యస్వాముల వారికి. ఈ రమణ మహర్షి గారిని అరుణాచలంలో జన్మాంతరం అనుబంధం ఉంది. కొంతమంది ఏమంటారంటే అరుణాచల శివుడే తిరుశీవుడు పుట్టి మళ్ళీ అరుణాచలం వచ్చేసాడు అంటారు, కాళ్ళు చేతులు తొడుక్కని. ఆ 16 సంవత్సరంలో అరుణాచలం పేరు వినగానే ఆయన మీద ఆకర్షణ కలిగింది. అరుణాచలం అంటే దేవుడు అనుకుంటున్నాడు ఆయన, ఆ ఊరనే స్ఫురణ రావాలి. అంటే జన్మాంతరం అంటున్నాడు అనుబంధం.
ఈ రమణ మహర్షి గారికి 6 వారాలకి అరుణాచలం పేరు విన్న 6 వారాలకి మరణానుభవం కలిగింది. అంటే మరణానుభవం అంటే ఆయన శరీరం చనిపోయింది, నిజంగా చనిపోయింది, ముక్కులో గాలి ఆగిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. శరీరం చచ్చిపోయింది, లోపల చచ్చిపోకుండా ఒకడు ఉన్నాడు, వాడు నేనేంది నాకు తెలుస్తుంది. ఈ శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేస్తారు, కానీ నేను మట్టికి బతికే ఉన్నానేంటి అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మా శరీరం లోపల చావులేని వస్తువు ఒకటి ఉంది, శరీరం చచ్చిపోయినది చావు, ఆ చావులేని వస్తువు ఆయనకు అనుభవంలోకి వచ్చేసింది. 16 సంవత్సరంలో ఎవరి సహాయం లేకుండా జ్ఞానం అయిపోయాడు. ఏమీ సాధన లేకుండా, జపం లేకుండా, ధ్యానం లేకుండా, విచారం లేకుండా, వివేకం లేకుండా ఆ బ్రహ్మానుభవం, బ్రహ్మము పేరు కూడా వినకుండా బ్రహ్మానుభవం పొందిన వాడు హ్యూమన్ హిస్టరీడు. ఆయన ఒక్కడే అని చెప్పారు రాధాకృష్ణ. అంటే రమణ మహర్షి ఒక్కడే ఋషి కాదు, మన వేదకాలంలో కూడా అనేక మంది మహర్షులు ఉన్నారు. అయితే వస్తువు గురించి స్టడీ చేయకుండా, వస్తువుని పొందాలనే కాంక్ష లేకుండా పొందాడు. ఆయన జ్ఞానం అయిన తర్వాత అరుణాచలేశ్వరుడు ఏం చేశాడు, జ్ఞానం ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చాక ఇప్పుడు మన శరీరం మన అహంకారం చేతిలో ఉంటుంది. మనకి జ్ఞానం వచ్చేసాక భగవంతుడు ఏం చేస్తాడంటే మన శరీరాన్ని ఆయన పుచ్చేసుకుంటాడు, ఆయన శరీరాన్ని స్వాధీనం చేసేసుకుంటాడు. అంచేత ఆయన శరీరం ద్వారా ఆయన పని చేసుకుంటూ ఉంటాడు. అది అంచేత రమణ మహర్షి గారి శరీరం మధుర్లు ఉండటానికి ఇష్టం లేదు. అరుణాచలేశ్వరుడు కేక వేశాడు ఇక్కడికి వచ్చేయమని, ఎక్కడికి అరుణాచలం వచ్చేయమని ఒక కేక పెట్టాడు. కేక పెడితే 1896 సెప్టెంబర్ 1వ తేదీన అరుణాచలం వచ్చాడు. ఆయనకు అక్కడ అరుణాచలం యొక్క ఆకర్షణ అతి బలీయమైనది. అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన ఆ అరుణాచలం గుళ్ళోకి ఆయన ఒక్కసారి వెళ్ళాడు. అన్న మనం రోజు వెళ్ళాలి లేండి, ఆయన ఒక్కసారి వెళ్ళాడు. ఏం చేయడం, వస్తువు ఆయన హృదయంలో తెలుస్తాను కాబట్టి వాళ్ళని తెరవలసిన పని అంత ఉండదు. మనం రోజు మనం వెళ్ళాలి, రోజు వెళితేనే కానీ దేవుడు గుర్తురాడు మనకి. అంచేది మనకి దేహబుద్ధి అంతకాలం గుళ్ళోకి వెళ్ళటం, ఆ దేవుడికి నమస్కారం చేసుకురావటం మంచిదే. మన దేహబుద్ధి నశించే వరకు మనం గుళ్ళోకి వెళ్తూ ఉండాలి, ఏదో అర్చన చేసుకుని వస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించుకోవటం మంచిదే మనకి దేహబుద్ధి అంతకాలం. అయితే రమణ మహర్షి గారికి అవసరం లేదు, ఆయన దేహబుద్ధి అప్పటికే నశించింది కాబట్టి. అంచేది అరుణాచలం వచ్చి ఆయన వచ్చిన రోజునే గుళ్ళోకి వెళ్ళాడు, మళ్ళీ 54 సంవత్సరాలు గుళ్ళోకి వెళ్ళలేదు. వచ్చి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని ఒక మాట చెప్పాడు, అప్ప నువ్వు రమ్మంటే నేను వచ్చాను అన్నాడు. నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించాలని అడగలేదు. అంటే అప్పటికైనా జ్ఞానసింహాసం మీద కూర్చున్నాడు. అంచేది అప్ప నువ్వు రమ్మంటే నేను వచ్చాను అన్నాడు, నీ పిలుపుని అనుసరించి వచ్చాను కానీ నాయంతటి నేను రాలేదని చెప్పాడు రమణ మహర్షి గారు. అరుణాచలం వచ్చిన కొత్తలో భిక్ష చేసుకునేవారు. ఆ భిక్ష చేసుకున్నప్పుడు కొంతమంది ఆయన భక్తులు ఏమన్నారంటే, నేను కూడా భిక్షకు వెళ్తూ ఉంటానండి, వీళ్ళు రమణ మహర్షి భక్తులని తెలియటం కోసం మాకు ఏదైనా పాటలు రాసివ్వండి అని అడిగారు భిక్ష చేసుకునేటప్పుడు. అంటే అప్పుడు ఈయన అక్షరమాన రాశాడు. ఈ భక్తులు ఏం చేసేవారంటే అక్షరమానమాల పాడుకుంటూ వెళితే కొంత ఏదో అన్నం పెట్టేవారు ఊళ్ళో తినేవారు అరుణాచలం కొండ మీద. రమణ మహర్షి గారు నవ్వుతూ నవరటిని, అక్షరమానమాల మనకు చాలా కాలం అన్నం పెట్టింది అయ్యా, అక్షర మాల అది అంటే అరుణాచలేశ్వరుడు పెండ్లి కుమారుడని, ఆయన పెండ్లి కుమార్తెని ఎవరు రమణ మహర్షి గారు, ఆయన ఉద్దేశించి కొన్ని ద్విపదలు రాశారు. మనం ఎక్కడ చేసినా ముందు వినాయకుడు పూజ చేస్తాం, ఏ పని చేసినా పనికి ముందు వినాయకుడు పూజ చేస్తాం. అంటే వినాయకుని అనుగ్రహం ఉంటే మనకు ఆ పని ఆటంకాలు లేకుండా జరుగుతుందని. అంటే వినాయకుడు పూజ ముందు చేస్తాం. ముందు వినాయకుడిని ఏమని పూజించాడంటే రమణ మహర్షి గారు, ఇప్పుడు నేను పువ్వులతోటి మాల తయారు చేయటం లేదు అరుణాచలేశ్వరుడు, అక్షరాలతోటి తయారు చేస్తున్నాను. ఈ అక్షరాలతోటి తయారు చేసే ఈ మాలకి, పెండ్లి మాలకి కొంచెం ఈ మాల పూర్తయ్యేలాగా నువ్వు అనుగ్రహించు ఆయన ప్రార్థించాడు. సర్వసాధారణంగా పెళ్ళి అయినప్పుడు ఏం చేస్తారంటే పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురు దండ వేస్తారు, మళ్ళీ పెళ్లి కూతురు చేత పెళ్లి కొడుకి దండ వేస్తారు. ఓ అరుణాచలేశ్వరుడా, ఇప్పుడు నువ్వు పెళ్లి కుమారుడు, నేనేమో పెళ్లి కుమార్తెను, ఈ దండలు ఎలా చేస్తారంటే పువ్వులతోటి కట్టిన దండలు వేస్తారు. ఇప్పుడు నేను అక్షరాలతోటి తయారు చేస్తాను, నీకు పువ్వులు కూడా వద్దు, నాకు పుష్పాలు కూడా వద్దు, నేనేమో అక్షరాలతోటి తయారు చేసిన దండ నీ మెడలో వేస్తున్నాను, నువ్వు అనుగ్రహంతో తయారు చేసిన నీ అనుగ్రహం అనే దండని నా మెడలో వేసి ఆశీర్వదించు అని అక్షర మనమాలలో చెప్పారు. మనప్పుడు మన అహంకారమే రూలు చేస్తాం, ఎవరి మనస్సు వాడినే రూలు చేస్తాం. అంతే కదా, మన దేహం మన అహంకారం యొక్క స్వాధీనంలో ఉంది, దేవుడి స్వాధీనంలో లేదు. ఎవరికైతే అహంకారం నశిస్తుందో వారి దేహమే దేవుడి స్వాధీనంలోకి వస్తుంది. అంటే జ్ఞాని దేహం దేవాలయంతో సమానమని చెప్పారు పెద్దలు. జ్ఞానికి మీరు ఒక నమస్కారం పెడితే ఆ నమస్కారం నాకే వర్తిస్తుందని కృష్ణుడు గీతలో చెప్పాడు. ఇంకేదంటే జ్ఞాని భగవంతుడి యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండడు. అంటే జ్ఞానికి పెట్టే ప్రతి నమస్కారం కూడా నాకే అందుతుందని భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్పాడు. అలా చెప్పి ఆయన సంతృప్తి పడ్డాడు. ఈ సేజ్ ఇది మైసెల్ఫ్ అన్నాడు, జ్ఞానిని నేనే అన్నాడు, నాకు జ్ఞానికి భేదం లేదన్నాడు. అంటే జ్ఞానానికి అటువంటి ఉత్కృష్టమైన స్థానం ఇచ్చాడు జ్ఞానానికి. ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు గీతలో. మా అమ్మగారి పేరు అరగమ్మ, మా నాన్నగారి పేరు సుందరం. సుందరం అంటే ఏంటి? అందం. అలవు అంటే అందం. అంచేత అందం అందం కలిసిపోతే ఎలాగుంటాడు? ఒక మంచి హృదయం ఇంకో మంచి హృదయం కలిసిపోతే ఎలాగుంటాడు? అలాగా వాళ్ళు ఎలాగున్నారు, అలగమ్మ సుందరం ఎంత ఐకమత్యంగా ఉన్నారు, ఎంత మాట కలుపుకుని జీవించారు. అలాగే నువ్వు నేను ఉందాం అరుణాచలేశ్వరుడు అన్నారు. నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. నిజమైన అరుణాచలం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. అంచేత నిజమైన అరుణాచలం ఆత్మగా సత్యముగా చైతన్య రూపంలో జ్ఞాన రూపంలో మన హృదయంలోనే ఉంది. ఆ అరుణాచలం మనకు అనుభవంలోకి రావటానికి మన అహంభావం అడ్డస్తాం. అరుణాచలం నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. అది తెలుసుకునే వరకు మనకు సుఖం లేదు. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందము. భగవంతుడంటే ప్రతి భగవంతుడంటే ఆనంద స్వరూపుడు. అందరికీ దేవుడు కావాలి. మాకు దేవుణ్ణి తెలుసుకోవాలని, మాకు దేవుణ్ణి తెలుసుకోవాలని అందరికీ ఉంది. భగవంతుడు ప్రత్యక్షం అయితే చూడాలని అందరికీ ఉంది. ఆయన ప్రత్యక్షం మనకు అవ్వటం లేదు. కనిపిస్తే చూస్తాం కానీ కనిపించకుండా ఎలా చూస్తాము మనం? ఆయన కనిపించమని బలవంతం చేస్తే కనిపించడు. అంటే దేవుడు అంటే ఏమిటి? ఆనంద స్వరూపుడు. ఆనందం మనకు కూడా కావాలని చేత మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. ఆనందం మన ప్రతి మనిషికి ఆనందం కావాలి. నీకు అందరికీ తింటానికి తిన్నుంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, 24 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి మీకు పాకెట్ మనీ ఉంది. అంత మాత్రం చేత మీరందరూ సుఖంగా ఉండలేరు. ఇప్పుడు ఆనందం ఎక్కడ ఉందంటే భగవంతుడిలో ఉంది. అంటే ఆ భగవద్ అనుభవం మనం పొందినప్పుడు ఆనందము శాంతి మనల్ని కూడా వరిస్తాయి. ఎప్పుడైతే భగవంతుని మనం అనుభవంలోకి తెచ్చుకున్నామో ఆనందము ఆ శాంతి ఆ సుఖము తెలుస్తాయి. ఎప్పుడైతే భగవంతుని మనం అనుభవంలోకి తెచ్చుకున్నామో ఆనందము ఆ శాంతి ఆ సుఖము తెలుస్తాయి. రమణ మహర్షి గారు అన్నారు, అసలు నీ ఈ భగవంతుడికి సంబంధించిన సుఖం, భగవంతుడికి సంబంధించిన శాంతి, భగవంతుడికి సంబంధించిన ఆనందానికి జీవితంలో కొన్ని క్షణాలైన రుచి నాకు చూపించు. ఆ రుచి మరిగితే ఈ లౌకిక విషయాల మట్లే ఎవడో పరిగెడతాడు అన్నాడు. నాకు కొంచెం రుచి చూపించను, ఆ రుచి తెలియాలి కదండి, రుచి తెలియాలి కదా. అంటే భగవంతుడిలో ఉన్న సుఖం ఆ శాంతి ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి రుచి కనుక మనం చూస్తే దాన్ని విడిచిపెట్టమంటండి. అదే పట్టుకొని మనం ఎలాడుతూ ఉంటాం. అది దాన్ని ఎలా తెలుసుకో ఒకసారి రుచి చూపిస్తే ఆ రుచిని బట్టి భగవంతుని పొందడం కోసం ఆ జీవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే నీ మీద ఆకర్షణ కలగటం కోసం, నీ యొక్క నీ స్వరూపం పొందటం కోసం రుచి కొంచెం చూపించు. రుచి కొంచెం చూపిస్తే తర్వాత నా ఇంతటి నేనే ప్రయత్నం చేసుకుంటాం వస్తువుని పొందటం కోసం. గిరి రూపమైనట్టి కరుణా సముద్రము కృప చేసి నన్ను ఏడుము అరుణాచల. అరుణగిరి అంటే అది ఎలా ఉంది? కొండ రూపంలో ఉంది. అది ఎలా ఉంది? కొండ రూపంలో ఉన్నావు. కానీ నువ్వు కొండ రూపంలో ఉన్నావు కానీ కరుణా సముద్రుడివే, నువ్వు ప్రేమ సముద్రుడివే, శాంతి సముద్రుడివే. నువ్వు పైకి ఉరికి కొండలాగా కనిపిస్తున్నావు కానీ పైకి కొండలా కనిపించిన నువ్వు ఎవరు? జ్ఞాన సముద్రుడివే, జ్ఞానస్వరూపుడివే, శాంతి స్వరూపుడివే, కరుణామయుడు. దేవుడు కరుణ లేకుండా ఎందుకు ఉంటాడు? జ్ఞాని ప్రతి జ్ఞాని కరుణ లేకుండా ఉండడు, ప్రతి జ్ఞాని అనుగ్రహం లేకుండా ఉండడు, ఏ జ్ఞాని కూడా ప్రేమ లేకుండా శాంతి లేకుండా ఏ జ్ఞాని ఉండడు. అట్టినప్పుడు జ్ఞానే కరుణ స్వరూపుడైనప్పుడు దేవుడు కరుణ లేకుండా ఎలా ఉంటాడు? అంటే నువ్వు కరుణాస్వరూపుడు అయ్యా అరుణాచలేశ్వరుడా అని చెప్పి నువ్వు నన్ను అనుగ్రహించు. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏడు అరుణాచల. అంటే ఇప్పుడు నన్ను అహంకారం ఏలతాంది. నన్ను ఎవరు ఏలుతున్నారు? అజ్ఞానం ఏలతాంది, అహంకారం ఏలతాంది. అంచేత ఇప్పుడు నన్ను ఇప్పుడు నియమించేది, నన్ను పరిపాలించేది నా అహంకారమే. అంచేది ఈ అహంకారాన్ని తొలగించి దాని స్థానంలో నువ్వు కూర్చో. ఈయన పక్కకు తీసేసి అరుణాచలేశ్వరుడు నన్ను ఇప్పుడు అహంకారం ఏరుకుంటాంది. ఈయన పక్కకు తింటేసి నువ్వు నన్ను ఏరుకో. అంటే నీ స్వరూపాన్ని నాకు ప్రసాదించు. నాకు రోగలకున్న అహంకారం ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, జ్ఞానమే ఉండాలి. నువ్వే నన్ను రూఢి చేయాలి అయ్యా అరుణాచలేశ్వరుడు, అహంకారం కాదు నన్ను రూఢి చేయవలసింది, నువ్వే రూఢి చేయాలని ఈ రమణ మహర్షి అనే పెండు కుమార్తె అరుణాచలేశ్వరుడు అనే పెండు కుమారుణ్ణి ప్రార్థిస్తాను. అరుణాచల మనసు స్మరించు వారిలో అహము నిర్మూలించు అరుణాచల. ఎవరైతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, ఇలా ఎవరైతే అరుణాచల శివుణ్ణి స్మరిస్తున్నారో ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి అరుణాచల శివుడు నిజమైన అరుణాచల శివుణ్ణి హృదయంలోనూ ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్న వస్తువు నీకు అనుభవంలోకి రాకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో అహంభావాన్ని అడ్డుపడుతుంది. అహంభావాన్ని బయటికి లాగి కాల్చి బూడిచ్చేస్తాడు వాడి దేవుడు. అంటే అరుణాచల శివుడు ఏం చేస్తాడట, ఆయన్ని మనం ధ్యానం చేయటం వల్ల, ఆయన్ని తలపెట్టుకోవటం వల్ల, ఆయన మనకు అనుభవంలోకి రావటం కోసం మన అహంభావం అడ్డొస్తాము కాబట్టి అహంభావాన్ని మనం నీరుతో సహా బయటికి లాగి కాలుస్తాడు. ఎవడు అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడా నేను తలపెట్టుకుంటున్నాను, నా అహంకారం తీసేయని అడగక్కర్లేదు, ఈ రికమెండేషన్ అక్కర్లేదు, మనం నీటిలో పడిపోతాం అనుకుని ఎప్పుడైనా కాలు జరిగిన తదుపరి నీరుని అడగక్కర్లేదు, అది తడిపేస్తుంది. అదేవిధంగా అరుణాచలాన్ని అడగక్కర్లేదు నీ అహంకారం పోగొట్టమని. నువ్వు మామూలుగా అరుణాచలం అరుణాచలాన్ని స్మరించుకున్నది దాని పనే, అది అహంకారాన్ని పోగొట్టడమే అరుణాచలేశ్వరుడు పని. కాబట్టి అసలు బ్రహ్మ విష్ణువుడి యొక్క అహంభావాన్ని తొలగించడానికి ఆ క్షేత్రం ఏర్పడింది. కాబట్టి ఈ జీవకోటి యొక్క ఈ జీవలక్షణాలు పోగొట్టడం కోసం, ఈ బాడీ సెన్స్ పోగొట్టడం కోసం వచ్చిన క్షేత్రం కాబట్టి ప్రత్యేకంగా నువ్వు అడగక్కర్లేదు. ఆ స్మరణ చేయగా 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 ఈ అహంభావం అదే తొలగిస్తుంది, తొలగించమని అడగక్కర్లేదు. ఆ టీనేజర్ శరీరం బాగా పెరుగుతూ ఉంటుంది, అప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇంకోటి చెబితే ఎంతటి వాళ్ళు వాళ్ళు తెలియదట, ఆ ఏదో జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో వాళ్ళు. ఆ వయసు ఎటువంటిది, దాన్ని వరస్ట్ చేయదన్నారు. ఆ వయసులో ఈయనకి జ్ఞానం వచ్చేసింది. ఎవరికి అవును, మరి ఆ వయసులో అసలు జ్ఞానం రావడం కష్టం టీనేజర్. ఆ వయసులో సరదాగా మనం సినిమాలు చూడాలనిపిస్తూ ఉంది ఎక్కువ, అందుకని జ్ఞానం వైపుకు మన ముఖం తిరగదు. అసలు ఆ వయసులో ఈయనకి జ్ఞానం వచ్చేసింది అంటే ఏదో సరదాగా నేను ఏదో నా అహంకారాన్ని అలంకరించుకుని ఈ లోకం గొడవలో నేను పడి ఉన్నా అంటే నువ్వేం చేశావు నాకు తెలియకుండా ఎలా వచ్చావో ఎప్పుడు వచ్చానో హృదయంలో ప్రవేశించావు, కొంపం ఉంచేసావు అంటున్నాడు. హృదయంలో ప్రవేశించి ఏం చేశావు, అహంభావాన్ని బూట్లో నేను ఉన్నాను, నాకు తెలియకుండా నా మా ఇంట్లోకి వచ్చేసి నన్ను బయటకు లాగేసి ఏం పని లేదు అని పెద్ద మనిస్తారా అని అడుగుతున్నాడు అరుణాచలేశ్వరుడు. నాకేం తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, ఇప్పుడు నేను ఎప్పుడైనా ప్రార్థించానా, నాకు అహంభావాన్ని పోగొట్టమని, నాకు అజ్ఞానాన్ని పోగొట్టమని నేను ఏమైనా ప్రార్థించానా, పూజ చేశానా, జపం చేశానా, నేను రమ్మను పిలిచానా, ఏం చేయలేదు. ఎలా వచ్చావు, దొంగతనంగా వచ్చేసావు. వచ్చేసి ఏం చేశావు, నా అహంభావం అనే బూట్లోకి వచ్చేసావు. ఆ బూట్లో నేను కాలక్షేపం చేస్తున్నాను, నా అహంభావం కోసమే నేను బతుకుతున్నాను, నా అహంభావం కోసమే నేను మాట్లాడుతున్నాను. అహంభావం అనే బూట్లో నా బూట్లో నేను కాపురం చేసుకుంటానంటే ఎలా వచ్చావు, వచ్చినప్పుడు వచ్చావు, నాతో పడున్నావు అంటే నేను అందులో నుంచి బయటకు లాగేశావు. ఆయన అహంభావం కూడా ఆయన ఉన్నాడని రమణ మహర్షి గారు ఈయన ఏం చేశాడు, దొంగతనంగా వెళ్ళి ఆయన అహంభావం గుహలోంచి బయటకు లాగేసి రోడ్డునే పడేయకుండా ఆయన హృదయంలో లాగేశాడట. అంటే అహంభావాన్ని తీసేశాడు, ఆయన ఆత్మనే ఈయనకి ఇచ్చేసాడటండి. ఎవరికండి, రమణ మహర్షి గారికి ఇచ్చేశాడు. అంచేది నువ్వు స్థిరంగా ఉన్నట్లు నీకు చేసి ఏం చేసావు, నీ హృదయంలో ఇచ్చేసావు, ఇచ్చేసి నా కదలకుండా అందులో పడేసి ఉంచావు. అందులోంచి ఒక క్షణం కూడా జారిపోకుండా నువ్వు నీ హృదయంలోంచి ఒక నేను జారిపోదా ఉన్నాను, అందులో ఒక క్షణం కూడా నీలోంచి నన్ను జారకుండా బయటికి చేసేసావయ్యా. కానీ అలా ఎందుకు చేసావో ఈనాటికి నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను అడిగిందా చేసిందే, నేను అలా ఎందుకు చేసావో ఈనాటికి కూడా నాకు అర్థం కావటం లేదు. నా అహంభావం అనే బూట్లోంచి నన్ను బయటకు లాగేసి నీ హృదయం అనే గుహలో పడేసావు, అంటే నా అహంకారాన్ని తీసేసావు, నీ ఆత్మను నాకు ఇచ్చావు. కానీ పోనీ పని చేసినప్పుడు కనీసం మనం ఆపరేషన్ చేయించుకుంటాం అనుకోండి, ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఏదైనా పెద్ద బాధ కాకూడదని చిన్న బాధనే ఉంటుంది. కనీసం ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం మంది పెడతా ఉంటారు, ఎంతో కొంత బాధ ఉంటుంది. నువ్వు ఏం చేసావంటే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు నా హృదయం నా గుహలోంచి నువ్వు బయటకు లాగేసావు, బయటకు లాగేసి నీ గుహలో పడేసావు. ఈ తతంగం అంతా చేసినప్పుడు నాకు ఏం కొంచెం కూడా నొప్పి లేకుండా చేసేసావు, అరుణాచలేశ్వరుడు మత్తు లేకుండా చేసేసావు, నువ్వేం నాకు మత్తు పెట్టలేదు, సర్జరీ చేసేసావు, నా ముఖం నడవలేదు, నేనేం కష్టపడలేదు. నాకు కష్టం లేకుండా నా పట్ల సాధన పేరు మీద తిప్పలు లేకుండా, నీకు సాధన అంటే ప్రతివాడు కష్టం కదండి, నీకు అర్థం అంటే సాధన అంటే ఎవరికైనా భయం సాధన చేయండి ఎవరైనా అంటారనుకోండి వాళ్ళకి భయం వస్తుంది. సాధన అంటే ప్రయత్నం, అటువంటి బాధ ఏమి లేకుండా నా వైపు నుంచి ఏమి ప్రయత్నం లేకుండా అసలు జనరల్గా ఏంటంటే మానవుడు ప్రయత్నం చేస్తాడు, ఈయన కృషి చేస్తాడు, ఆయన కృప ఇస్తాడు. మానవుడు చేసేది కృషి, దేవుడిచ్చేది కృప. కానీ ఇక్కడ నా విషయంలో ఏమైందంటే నా కృషి లేకుండా నీ కృప ఇచ్చేసావయ్యా అంటున్నాడు. జనరల్గా సామాన్యంగా జరిగేది ఏంటంటే మానవుడు కృషి చేస్తాడు, దేవుడు కృప ఇస్తాడు. కానీ నా విషయంలో ఏం చేసావంటే నా కృషి లేకుండా నువ్వు నీ కృపనే ఇచ్చేసావు. కానీ ఇచ్చేటప్పుడు కూడా నాకేమైనా బాధ కలిగి చేసావంటే ఏం బాధ, చేయం ఎర్ర చేయం కుట్టినంత బాధ రాకుండా నా అనుభవాన్ని తొలగించి నీ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించి నీ జ్ఞానాన్ని నాకు ప్రసాదించేవా అరుణాచరిస్తాడు. కానీ ప్రక్రియ చేసినప్పుడు అట్టహాసం వేగటండి, ఆడంబరం వేగటండి, గొడవలు వేగటండి. నీకు అర్థమవుతుందండి, ఇప్పుడు పెద్ద గొడవ చేసి అరుణాచరిస్తాడు, పెద్ద గొడవ చేసేదంటే గొడవ వేగటండి. రమణ మహర్షి గారికి జ్ఞానం ఇచ్చేసాను అట్టహాసంగా నలుగుతూ చెప్పాడని నలుగుతూ చెప్పలేకండి. అట్టహాసం లేదు, నా ఆడంబరం లేదు, నేను చేసి పనంతా ఎవరికీ తెలియకుండా ఆ రమణ మహర్షి గారికి కూడా తెలియకుండా దొంగచాటుగా చేసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ప్రక్రియలో నన్ను ఏమైనా బాధ పెట్టామంటే ఏం బాధలేదు, ఏం లేకుండా సర్జరీ చేసేసాము, ఆపరేషన్ చేసేసాము, మత్తు లేదు, ఇంజక్షన్ లేదు, ఏం లేకుండా చేసి నీ పని అయితే నువ్వు భూమి చేసుకుని వెళ్ళిపోయావు అరుణాచలేశ్వరుడా అని అంటున్నాడు. ఇది ఒక జోపుల.
ఓ అరుణాచలేశ్వరుడా, ఓ అరుణాచలేశ్వరుడా,
తెలీదు నీ చేత మన అరుణాచలం నువ్వు స్మరించుకునేలాగా నువ్వే చేసావు. అరుణాచలాన్ని స్మరించుకోవాలనే బుద్ధి నాకు లేదు, కానీ అరుణాచలాన్ని స్మరించుకోవాలనే బుద్ధి కూడా నువ్వే కలగజేసావు నాకు. కలగ బుద్ధి కలగజేసుకున్నవాడు నువ్వే, మన మోక్షాన్ని ఇచ్చినవాడు కూడా నువ్వే. అంటే నా అరుణాచలాన్ని స్మరించాలనే బుద్ధిని ప్రసాదించిన వాడు కూడా నువ్వే, శాంతిని ప్రసాదించిన వాడు కూడా నువ్వే, అన్నీ నువ్వే. అరుణాచలేశ్వరుడితో చెప్తున్నాడు, ఒకడో నిన్ను మాయమనరించి వచ్చినవారు ఎవరు, ఇది నీ ద్వారము అరుణాచల అక్షర మనమాలు. ఈ జపు అర్థమైతే ఇంకేం అక్కర్లేదు. ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు, ఇది నీ ద్వారము అరుణాచల. ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు, కానీ మనకు భిన్నంగా కనిపిస్తుంది, అనేకంగా కనిపిస్తుంది. ఇదంతా నీ మాయ, ఇదంతా ఏంటి నీ మాయ. చిదంబర రహస్యం మీరు విన్నారా? మీరు ఎవరైనా చిదంబరం వెళ్ళి చూసిన వాళ్ళు చూడండి, రా చిదంబర రహస్యం అక్కడ చూపిస్తూ ఉంటారు. అక్కడ ఏముండదు అన్నమాట, మీరు చూసే ఉంటారు బహుశా, అది ఏమి ఉండదు, అదే చిదంబర రహస్యం. ఏమి లేకపోతేనే చిదంబర రహస్యం. అంటే నీ మనసు కల్పించింది ఏమి లేదు, ఉన్నది ఒకటే. నువ్వు కల్పించుకునేది ఏమీ లేదు, నీ గొడవలు కానీ, నీ మనస్సు కల్పించుకుంది కానీ, నీ అహంకారం కల్పించుకుంది కానీ ఏమి లేదు. దాని కృష్ణుడు చెప్పాడు చూడండి గీతలో, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటంటూ లేదు, లేనిదానికి ఉండటంటూ లేదు. ఇది నిశ్చయం. నువ్వు అనుకున్నది ఏది లేదు సృష్టిలో, ఉడికి నీ మనో కల్పితం. గాఢ నిద్ర ఏముంది, ఏమి లేదు. అంటే చిదంబర రహస్యం అంటే ఏమి లేదని అర్థం. ఏమి లేదంటే అక్కడ దేవుడు లేదని కాదు, నువ్వు అనుకున్నది ఏమి లేదని. దేవుడు ఉన్నాడలేదా గొడవ కదండి. రమణ మహర్షి గారు అన్నారు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి, లేడని చెప్పేవాడికి తేడా, ఇద్దరికీ తేడా లేదట్టండి. దేవుడు లేడని చెప్పేవాడికి అలాగే దేవుడి గురించి తెలియదట్టండి. దేవుడు ఉన్నాడని చెప్పేవాడు కూడా నోటితో చెబుతున్నాడు, కానీ వాడు అనుభవం వాడు లేదట్టండి. అది ఇద్దరినీ సమానం ఒక బెంచ్ మీద కూర్చోబెట్టేయమన్నారు ఇద్దరిని, వాడికి తెలియదు వీడికి తెలియదు. అంటే దేవుడు ఉన్నాడని చెప్పేవాడు కూడా దేవుడి గురించి ఏమి తెలియదు అని ఉడికే పెద్దవాడు చెబుతున్నాడని వీడు అనుకుంటున్నాడు అంతే, కానీ వాడికి అనుభవం లేదండి. లేడని చెప్పేవాడు గొడవ ఇంకా అడగలేదు అనుకున్నాడుకి, ఉన్నాడని చెప్పేవాడు కూడా నోటితో ఉన్నాడని చెప్తున్నాడు, కానీ వాడు అనుభవంలో వాడు లేడంచేది, వాడు కూడా నాస్తికుడితో సమానమే. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. ఇది అది తప్పించి మిగతా అయినా మన మనస్సు యొక్క కల్పితం. అది ఉన్నది ఒకటే వస్తువు, మిగతా అంటే కూడా మనస్సు యొక్క కల్పితం. అదే చిదంబర రహస్యం. ఆ మైండ్ ఒక రకంగా ఉంది, మీ మైండ్ ఒక రకంగా ఉంది, కానీ మన మనస్సుకి సోర్స్ ఒకటి ఉంది. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తామో మనకి లోపల నుంచి వస్తుంది. మనకి రైట్ సైడ్ ఏమో స్పిరిచువల్ హార్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో బ్లడ్ను పంప్ చేసే హార్ట్ ఉంది. అయితే ఈ బ్లడ్ను మన శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేస్తారు. దహనం చేసినప్పుడు ఈ హార్ట్ కాలిపోతుంది, ఏది ఈ ఫిజికల్ హార్ట్ భగ్నం అయిపోతుంది, కాలిపోతుంది. ఈ రైట్ సైడ్ స్పిరిచువల్ హార్ట్ ఉంది. స్పిరిచువల్ హార్ట్ అంటే ఏంటంటే నేను అనే తలంపు ఉంది మీకు. దేవుడు ఉన్నాడా లేదా అక్కడ వదిలేదు అసలు. నేననే తలంపు లేదని ఎవరో చెప్పరు. నేననేది ఒక స్ఫురిస్తాను మనకి. మనకి ఏదైతే నేను అది ఒక నేననేది ఒక తలంపు. ప్రతి వాళ్ళ లోపల నుంచి నేననే తలంపు వస్తాను. ఆ నేనుని విచారణ చేసినా దేవుని తెలియబడతాడని భాగవతంలో ఉంది. రమణ మహర్షి గారు చెప్పారు, సరే రమణ మహర్షి గారు డీటెయిల్గా చెప్పారు. భాగవతంలో ఒక మాట ఉంది, మీరు దేవుణ్ణి నమ్మక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, ఏ కూడా వద్దు మీకు. పూజ వద్దు, జపం వద్దు, ధ్యానం వద్దు, అంటే చేయొద్దని కాదు, అది ఇష్టం లేకపోతే. అంటే కొంతమంది యువతి వాళ్ళని ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి నమ్మమంటారు, నమ్మరు వాళ్ళు. ప్రతి దానికి రుజువు ఏంటి, సాక్షి ఏంటి, దేవుడు ఉన్నాడు ఎక్కడ ఉంటే మా కళ్ళకి ఎందుకు కనపడుతుంది, ఇటువంటి పెచ్చుదనం ఉంటారు కొంతమంది. వాళ్ళకి భాగవతంలో ఏం చెప్పాడంటే ఇప్పుడు దేవుడు కూడా వదిలేయి, నేనే చెప్తాను, నేను లేనని ఎవడో చెప్పడు కదండి, దేవుడు లేదని చెప్పేవాళ్ళు నీకు మంది ఉన్నారు, నేను లేనని ఎవడో చెప్పడు, నేను ప్రతివాడు నేను అంటాడు కదా అంచేత ఆ నేనెవరో నువ్వు విచారణ చేసినా దేవుడు ఎవరు నీకు తెలియబడతాడు అన్నాడు భాగవతంలో వ్యాసుడు చెప్పిన మాట. మిగతా కూడా వదిలే రుజువులు సాక్షాలను వదిలే, నీకు నేను అనే ఒక తలంపు ఉంది, అది అందరికీ తెలుస్తాను కదా, ఆ నేననే తలంపును విచారణ చేసినా దేవుడు తెలుస్తాడు. ఏం చేత తెలుస్తాడు నీకు? ఇప్పుడు మీరు ఎక్కడైనా చెరువులో మీరు చూడండి, మనం చెరువులో నేల ముంచుకోవడానికి వెళ్తాం, అయితే సూర్యుడు ప్రతిబింబం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది, ఎక్కడ ఆ చెరువులో కనిపిస్తుంది, ఆడు మనకి చెరువులో కనిపించి ఆ సూర్య ప్రతిబింబం అది నిజమైన సూర్యుడా అబద్ధమైన సూర్యుడా ఏమండి? అబద్ధం, మనకి చెరువులో సూర్యుడు కూడా నీటిలో కనిపిస్తూ ఉంటాడు మనకి, ఆ నీటిలో కనిపించే సూర్యుడు నిజమైన సూర్యుడా అబద్ధమైన సూర్యుడా? అబద్ధమైన సూర్యుడే. ఏంటి ఇలా కనిపిస్తున్నాడు ఏంటి అనుకుంటాం మనం, ఏంటి ఇక్కడ కనిపిస్తున్నాడు అని సూర్యుడు అనుకుంటాం, కానీ అప్పుడు మళ్ళీ ముఖం పైకి చూస్తే ఎవరు కనిపిస్తాడు? నిజమైన సూర్యుడు కనిపిస్తాడు. ఈ అబద్ధమైన సూర్యుడు నిజమైన సూర్యుడిని చూడటానికి పనికి వస్తాడు మనకి, అది ఈ అబద్ధమైన సూర్యుడు. ఆ అబద్ధమైన సూర్యుడు మొట్టమొదటి మనం చూస్తున్నాడు, కానీ అది నిజమైన సూర్యుని చూడటానికి అబద్ధమైన సూర్యుడు మనకి సహకరిస్తున్నాడు కదా. అలాగే ఈ నేననే తలంపు నిజం కాదు, అది అబద్ధమే, ఇంకే దాని ప్రతిబింబమే.